నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇస్కాన్ విజయవాడ తరపున ఈరోజు భాగవత శ్రవణోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఇదే మా స్వాగతం. టుడే ఐ థింక్ ఇట్స్ డే నంబర్ 16, 16వ రోజు. మనం ఈరోజు 13వ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. ధృతరాష్ట్ర క్విట్స్ హోమ్. ధృతరాష్ట్రుడిని ధృతరాష్ట్ర తన ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. సో ధృతరాష్ట్ర క్విట్స్ హోమ్, ఆ అధ్యాయం మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ప్రభు, టూ మచ్ నాయిస్, స్టాప్ ఇట్. డిస్ట్రాక్టింగ్. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ యువర్ కైండ్ వర్డ్స్. భక్తులందరూ చాలా మంది చాలా దయతో సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ సలహాలు సూచనల వల్ల మాకు ఇంకొంచెము సేవ ఇంకొంచెం బాగా చేసుకునే అవకాశం కలుగుతుంది, మరియు మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద డివోటీస్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ బికాస్ ఐ విచ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ సర్వీస్. హరే కృష్ణ. సో ఈరోజు మనము ధృతరాష్ట్రుడికి విదురుడి యొక్క కృప ఎలా వచ్చింది అనే విషయం మీద మనం చర్చించుకోబోతున్నాము. దిస్ చాప్టర్ ద హీరో ఇస్ విదుర. ఈ 13వ అధ్యాయంలో ముఖ్యమైన పాత్ర ఏది అంటే విదురుడు అనమాట. కాబట్టి ఈ అధ్యాయానికి వెళ్ళక ముందు నేను విదురుడు గురించి కాసేపు చర్చించబోతున్నాను. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి మే బి నోయింగ్ హూ ఇస్ విదుర. విదురుడి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఈ అధ్యాయం అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. సో విదుర యాక్చువల్లీ హీఈస్ ఎ యమరాజ్. విదురుడు యాక్చువల్ గా యమరాజ్ అనమాట. యమరాజ్ ద్వాదశ మహాజనుల్లో ఒకరు. స్వయంభవ నారద శంభు కుమార కపిలో మును అవి వస్తుంది కదా. బలిర్ వైశాఖిర్ వయం ప్రహ్లాద జనకో భీష్మో బలిర్ వైశాఖిర్ వయం. వయం అంటే ఇక్కడ యమరాజ్ తన గురించి తను చెప్పుకుంటున్నారు, నేను కూడా 12 మహాజనుల్లో ఒకరిని అని చెప్పి. యమరాజ్ ఇస్ వన్ ఆఫ్ ద 12 మహాజనస్. అయితే కొన్ని కారణాల వలన యమరాజు స్వయంగా శపింపబడతాడు. చూడండి, యమరాజ్ ఇస్ ద గాడ్ ఆఫ్ డెత్. అటువంటి యమరాజు కూడా శపింపబడతాడు ఒక ఒక ఋషి ద్వారా, మండూక ముని. కొన్ని కారణాల వల్ల మండూక ముని యమరాజు శపించడం జరుగుతుంది. కాబట్టి యమరాజు కొంతకాలం పాటు భూలోకంలో శూద్రుడి కింద జన్మించాల్సి వస్తుంది. ఇది యమరాజు యొక్క చరిత్ర బ్యాక్డ్రాప్. సో అతను శూద్రుడు వల్లే జన్మించాల్సి వస్తుంది. సో కృష్ణాస్ మర్సీ, కృష్ణాస్ ప్లాన్ లో భాగంగా ఆ యొక్క కర్సుని, తన యొక్క అవసరాన్ని భగవంతుడు కలిపి విదురుడి కింద జన్మిస్తారు. సో విదుర ఇస్ బ్రదర్ ఆఫ్ యూనో ధృతరాష్ట్ర అండ్ పాండు. ధృతరాష్ట్రుడు, పాండు, విదుర ఈ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళ ముగ్గురికి తండ్రి ఒకరే. తండ్రి ఎవరు? వ్యాసమహర్షి. వ్యాసమహర్షి సో అంబిక, అంబాలిక. అంబికా పుత్రుడు పాండు మహారాజు, అంబాలికా పుత్రుడు ధృతరాష్ట్రుడు. వాళ్ళ భర్తలు చిత్రాంగద, విచిత్ర వీర్య మరణించిన తర్వాత అప్పటికున్న అవసరాన్ని బట్టి, అప్పటికున్న పద్ధతుల ప్రకారంగా వ్యాస మహర్షి అంబిక గర్భంలో పాండు మహారాజుకి జన్మనిస్తే అంబాలిక గర్భంలో ధృతరాష్ట్రుడికి జన్మనిస్తాడు అన్నమాట. అయితే అంబిక, అంబాలిక ఇద్దరు కొన్ని తప్పులు చేస్తారు వ్యాస మహర్షి సేవలో. కాబట్టి అంబాలిక కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి పుట్టబోయే పుత్రుడు కూడా అంధుడిగా పుడతాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. సిమిలర్లీ అంబిక కూడా షీ ఈజ్ లైక్ ఇన్ లీస్ట్ సపోర్టివ్. కాబట్టి తనకు పుట్టబోయే పుత్రుడు పాండు మహారాజు కూడా ఈజ్ బోర్న్ పెయిల్. కానీ తర్వాత సత్యవతి, అంటే వ్యాస మహర్షి తల్లి, అంబిక యొక్క దాసిని, మేడ్ సర్వెంట్, ఆవిడ్ని కూడా షీ రిక్వెస్ట్ వ్యాస మహర్షి ఆవిడ్ని కూడా సంతానం ప్రొడ్యూస్ చేయమని చెప్పి. సో వ్యాస మహర్షి ఆ దాసితో కూడా దాసి గర్భంలో విదురుణ్ణి ప్రొడ్యూస్ చేస్తారు. సో దట్ వే విదుర ఇస్ యాక్చువల్లీ, విదురుడు యొక్క తండ్రి ఎవరు? స్వయంగా వ్యాస మహర్షి. తల్లి దాసి, శూద్రాణి. సో హీ మే బి ఏ సన్ ఆఫ్ ఏ శూద్రాణి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే అతను శూద్రుడు అనుకోవచ్చు. కానీ అతని తండ్రి ఎవరు? స్వయంగా వ్యాస మహర్షి, భగవాన్ వ్యాస. కాబట్టి శక్తి ఆవేశ అవతారము. కాబట్టి విదురుడు ఒక రకంగా దాసీపుత్రుడి కింద అనుకున్నా సరే, ధృతరాష్ట్రుడు గాని, పాండు గాని, పాండు మహారాజు గాని విదురుణ్ణి దాసీపుత్రుడిగా చూడలేదు. సొంత అన్నదమ్ములుగానే చూసుకున్నారు. విదురుడికి కూడా అంటే ఒక మంత్రి స్థానాన్ని ఇస్తారు, మంత్రి స్థానాన్ని ఇస్తారు. విదురుడిని కూడా సమానంగా చూసుకుంటారు. అండ్ విదురుడు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ముగ్గురులోకి అందరికన్నా ఎక్కువ శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. ఇస్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్. అంటే యమరాజ్ హింసెల్ఫ్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ. యమరాజ్ స్వయంగా శుద్ధ భక్తుడు. ఈ విషయం మనం భాగవతం చదివితేనే మనకు తెలుస్తుంది. చూడండి, బయట లోకంలో వచ్చాడండి, నాకు యముడునా తయారాడండి అంటారు అనమాట. అవునా కాదా? సో యముడు అనే పదాన్ని ఇన్ జనరల్ గా నెగటివ్ కాన్నోటేషన్ లో మనం ఉపయోగిస్తాము, మంచిదానికి ఉపయోగించము. ప్రభుజీ మిమ్మల్ని చూస్తే యముడు గుర్తుకొస్తున్నాడు. ప్రభుజీ ఎవరిని మెచ్చుకోవడానికి యముడు అనే పదాన్ని వాడం మనము, తిట్టడానికి యముడు అనే పదాన్ని వాడతాము. అది దురదృష్టకరము. యమరాజ్ అనేవాడు, యముడు అనేవాడు, యమరాజ్ అనే ఆయన యాక్చువల్ గా శుద్ధ భక్తుడు, పరమ భాగవతుడు, వైష్ణవుడు, మరియు అత్యంత దయార్ద్ర హృదయం కలిగిన వాడు అనమాట. దయార్ద్ర హృదయం కలిగిన వాడు కాబట్టే అతనికి యమరాజ్ పోస్ట్ వచ్చింది. చూడండి, ఒకరిని శిక్షించడానికి ఎవరు అర్హులు తెలుసా? అకార్డింగ్ టు శాస్త్ర, హూ ఈస్ ఎలిజిబుల్ టు పనిష్ అనుకోవచ్చు. ఓ ప్రభు, యమరాజ్ పొజిషన్ ఏముంది, ఎవరైనా చేసేస్తారు, నేను చేసేస్తాను యమరాజ్ పొజిషన్, తిట్టడం కొట్టడం పెద్ద ఈజీయే కదా అని చెప్పి. నో, వన్ హూ హాస్, సి మై స్పిరిచువల్ మాస్టర్ సేస్, వన్ హూ హాస్ ఎబిలిటీ టు ఫర్గివ్, ఎదుటి వాడిని క్షమించే గుణం, క్షమించగలిగే గొప్పతనం ఉన్నవాడు మాత్రమే శిక్షించడానికి అర్హుడు అని చెప్పబడింది. క్షమించే అధికారం లేని వాడికి, క్షమించే గుణం లేని వాడికి శిక్షించే అధికారం ఉండదు, ఉండకూడదు కూడా. క్షమించే గుణం లేని వాడికి శిక్షించే అధికారాన్ని ఇస్తే వాడు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తాడు. కాబట్టి యమరాజ్ అనేవాడు అత్యంత ఇస్ ఎ గ్రేట్ వైష్ణవ, గొప్ప వైష్ణవుడు కాబట్టి, అండ్ ఆల్సో హీఈస్ పరమ భాగవత్. మనం ఆరో స్కందం 3వ అధ్యాయంలో చూడొచ్చు యమరాజ్ ఎంత గొప్పవాడు. ఆ భగవంతుని గురించి తలుచుకుంటే అతను కళ్ళని నీళ్ళు వస్తాయి. బికాజ్ యమరాజ్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ, మరియు అతనికి భక్తుల మీద జీవుల మీద ఎంతో కంపాషన్, దయ ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి ఈ యొక్క సేవనిస్తారు. ఓకే, సో సిమిలర్లీ టెంపుల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కమాండర్ ఆఫ్ హుమెవర్, కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండాలి. స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు ఉండే కొంతమంది, కొన్ని సేవలకి మనము స్ట్రిక్ట్ గా ఉండాలి. సో అటువంటి సేవలు ఎవరు నేర్చుకోవాలి? ప్రభుజీ ఈ వ్యక్తి బై డిఫాల్ట్ ఎప్పుడు కోపంగా ఉంటాడు, అతనికి సేవిస్తే బాగా చేస్తాడు. నో, ఆల్రెడీ రజో తమో గుణాల్లో ఉన్న వాళ్ళకి అటువంటి సేవిస్తే వాళ్ళు తమ యొక్క స్వభావాన్ని దాని మీద రుద్ది ఇంకొంచెం నాశనం చేస్తారు. ఎవరికి ఇవ్వాలి అటువంటి సేవ? ఎవరికైతే అత్యంత సేవాభావం ఉందో, ఎవరికైతే ఎప్పుడు ఎదుటి వారి గురించి మంచి కోరుకుంటారు, అటువంటి వారికి అటువంటి సేవ ఇస్తే ఆ సేవ శిక్షించాల్సి వస్తుంది. కానీ శిక్ష కూడా ఆ దయాత హృదయంతో చేస్తారు. సో వీ షుడ్ అండర్స్టాండ్ యమరాజ్ పొజిషన్ చాలా యునిక్, అండ్ మరియు ఎవరు పడితే వాళ్ళు చేయగలిగే సేవ కాదు అది. ఊహించుకోండి యమరాజ్ సేవ ఎంత కష్టమో, అతని పాపం ఎంత బాధపడుతుంటాడో. అతనికి అంత దయాజాలి గుణాలు ఉన్నాయి, కానీ అతని సేవ ఏంటి? నలుగురిని మందలించడము, నలుగురికి శిక్షించడము. కానీ అటువంటి వాళ్ళే చేయాలి ఆ సేవ. సో యమరాజ్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ. కాబట్టి విదురుడు అతనికి శపింపబడ్డాడు. యమరాజ్ శపింపబడడం వల్ల యమరాజ్ విదురుడి కింద వస్తారు, కానీ అతని భక్తి మాత్రం తగ్గలేదు, అదే భక్తితో వస్తారన్నమాట. సో విదుర ఇస్ యాజ్ గుడ్ ఎ ప్యూర్ డివోటీ, ఇస్ ఎ వెరీ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ, జస్ట్ లైక్ యమరాజ్. సో విదురుడు ఈ లోకంలోకి వస్తారు, అన్నదమ్ముల కింద వస్తారు. తర్వాత పాండు మహారాజ్ మరణం తర్వాత ధృతరాష్ట్రుడు రాజు అవుతారు. సో విదుర ఇస్ వెరీ వెరీ వెరీ, నేను ఇక్కడ శ్లోకాలు కొన్ని ఉన్నాయి వాటి కలిపి చెప్పేస్తున్నాను స్టోరీలో. ఈజ్ వెరీ కేరింగ్ ఫర్ పాండవాస్, పాండవుల గురించి ఎప్పుడు చింతిస్తూ ఉండేవారు. ఎందుకంటే రెండు కారణాలు, ఒకటి పాండవులు కూడా నిజంగా దే ఆర్ వెరీ సెయింట్లీ పీపుల్, ప్లస్ ధర్మబద్ధులు కాబట్టి, ప్లస్ ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క భక్తులు కాబట్టి విదుర ఇస్ ఫాండ్ ఆఫ్ దెమ్. రెండోది ఏంటంటే తండ్రి లేని పిల్లలు కూడా కాబట్టి, మరియు వాళ్ళ మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి. కాబట్టి విదుర ధృతరాష్ట్ర సభలో ఉన్నా సరే అతను ఎప్పుడు పాండవుల యొక్క మేలు కోరుకునేవాడు. పాండవుల మేరే కాదు, కౌరవుల మేలు కూడా కోరుకునేవాడు ఆయన. నిజమైన శ్రేయోభిలాషి ధృతరాష్ట్రుడు కూడా. ధృతరాష్ట్రుడు అంటే అంటే పుట్టుకతోని అందుడే, ప్రవర్తనతోని కూడా అందుడే, పుట్టుకతో అందుడు ఎలాగానే. కానీ కొడుకు మీద మమకారం వలన అతడు, బికాజ్ ఆ భౌతికమైన ఆసక్తి వలన ఇంకొక అందుడు అయ్యాడు అనమాట. తన కొడుకు చేసిన తప్ప రైటా అని కూడా తెలుసుకోలేకపోతుంటాడు. ఇన్ని దుర్గుణాలున్నా ధృతరాష్ట్రుల్లో ఒక సద్గుణం ఉంది, ఒకటే ఉంది సద్గుణం. ఏంటంటే ధృతరాష్ట్రుడికి విదురుడి యొక్క గొప్పతనం తెలుసు, రెండోది విదురుడు నా శ్రేయోభిలాషి అనే విషయం తెలుసు అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ ది వన్ క్వాలిటీ, విదురుడు ఏం చెప్పినా సరే ధృతరాష్ట్రుడు వినడానికి ఒప్పుకునేవాడు. విదురుడు కూడా ఎప్పుడు ధృతరాష్ట్రుడికి మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుండేవాడు. దిస్ ఇస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ విదుర. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దుర్యోధనుడు అతడు ఎప్పుడు పాండవులకి వ్యతిరేకంగా యూస్ ప్లాట్ శకునితో కలిసి, శకుని దుశ్శాసనుడు కర్ణుడు వీళ్ళు ముగ్గురు సినిమాల్లో చూపిస్తారు. కర్ణుడిని గొప్ప క్యారెక్టర్ గా చూపిస్తారు. చాలా మంది బాలీవుడ్ హీరోస్ మీకు మహాభారతం ఇష్టమైన పాత్ర ఏదయ్యా అంటే కర్ణ అంటారు అనమాట. ఆబ్వియస్లీ కదా, కలియుగ వాసులకి అంతకన్నా గొప్ప పాత్ర ఏం జరుగుతుంది? కానీ మీరు మహాభారతం చదివితే తెలుస్తుంది కర్ణుడిలో కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు, కానీ మనం చెప్తున్నాం కదా శ్లోకము 5వ స్కందంలో వస్తుంది. ఏమొస్తుందంటే అరావభక్తస్య కుతో మహద్గుణ అని చెప్పి, కాబట్టి ఎన్ని మనోరథేన దావతో బహి అని చెప్పి, మనోరథే నాస్తి దావతో బహి అని చెప్పి వస్తుంది. సో కర్ణుడిలో కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు, దాన గుణం లాంటివి ఉండొచ్చు, కాకపోతే అతడు భగవంతుని యొక్క ప్రీతి కోసం చేయట్లేదు కాబట్టి ఆ గుణాలు ఏవి అతను కాపాడలేవు. మనం చూసినట్లయితే మహాభారతం మనం చూసినట్లయితే దుర్యోధనుడు ఎన్నెన్నో రాంగ్స్ ప్లాన్ చేస్తాడు, స్కెచెస్ చేస్తాడు పాండవుని సంహరించడానికి. కర్ణుడు పక్కనే ఉంటాడు, కర్ణుడు ఏ రోజు కూడా ఆపమని చెప్పడు, బికాస్ హీఈస్ ఎన్వియస్ ఆఫ్ పాండవాస్. సో కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళంతా కలిపి ఇది ద ప్లాట్. కానీ శకునికి తెలుసు మిత్రుడు అంటే దుర్యోధనుడు ఆఫ్టర్ ఆల్ రాజు కాదు, రాజు ఎవరు, ధృతరాష్ట్రుడు. కాబట్టి ధృతరాష్ట్రుడు సమ్మతి లేకుండా ఏమి చేయలేము. సో అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోతుంది, తర్వాత పాండవుడు తిరిగి రాజ్యం అప్పచెప్పాలి, కానీ దుర్యోధను అప్పచెప్పడానికి ఇష్టపడ్డు అని ధృతరాష్ట్రుడు కూడా కొడుకుని మందలించడు. సో అప్పుడు శకుని చెప్తాడు, చూడండి మనం ఇప్పుడు రాజ్యం ఇవ్వము అంటే మనకి ప్రాబ్లం ఏంటి, ఎవరి నుంచి ప్రాబ్లం వస్తుంది, పాండవుల నుంచి రాకపోవచ్చు, ఎందుకంటే యుధిష్ఠిర మహారాజ్ ఆత్మారాముడు అయినా ఈజ్ హ్యాపీ టు బి ఇన్ ద ఫారెస్ట్, యుధిష్ఠిర మహారాజు ప్రాబ్లం రాదు. భీష్ముడు ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడే మాట్లాడలేదు, కాబట్టి భీష్ముడు అతడు రాజ విధేయుడు కాబట్టి భీష్ముడు మాట్లాడరు. ద్రోణాచార్యుడు అంటారా, మనం ఉప్పు తిన్నవాడు, ద్రోణాచార్యుడు మాట్లాడే సీన్ లేదు. సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కన కాబట్టి మాట్లాడరు, తండ్రి అలాగే మాట్లాడరు. మనకు అడ్డులతో ఎవరు అంటే ఒక్కరే విదురుడు. విదుర అతడు ఏదో ఒక విధంగా ధృతరాష్ట్రుడిని మనసు మార్చేలా చేయొచ్చు. ఒకవేళ ధృతరాష్ట్రుడు మనసు మార్చేస్తే అప్పుడు మన ఆటలు సాగవని చెప్పి, సో దే ఆర్ వెరీ కన్సర్న్ ఆఫ్ విదుర, ఎవరు, దుర్యోధనుడు, శకుని. తర్వాత అదే విధంగా డిస్కషన్ వస్తుంది రాజ్యం ఇవ్వకూడదు అని చెప్పి. అప్పుడు విదురుడు చెప్తాడు అక్కడ అసెంబ్లీలో ధృతరాష్ట్రుడికి, చెప్తాడు మీరు చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాండవులకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వేరే వారి సంపద మన దగ్గర ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. చూసి పరస్త్రీ పరుడి యొక్క సంపద రైట్, చాణక్య పండిత్ చెప్తారు కదా దట్ శ్లోక, దే ఆర్ కంపారిటివ్ స్నేక్, పాము అంటే ఎప్పుడైనా కాటేసేస్తుంది కదా. అదే విధంగా పరదృష్టేసు లోష్టవత్ ఒక శ్లోకం వస్తుంది, చాణక్య పండిత్ చెప్తారనమాట, వేరే వాళ్ళ బంగారము స్త్రీ సంపద వీటి నుంచి మనము దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని ఇస్తాయని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళామంటే పాములా కాటేసేస్తామని చెప్పి. సో విదురుడు చెప్తాడు, అండ్ విదురుడు ఇది కూడా చెప్తాడు, చూడండి మీ కుమారుడు ఉన్నాడు కదా, ఇతను ఒక్కడిని వదులుకోనివ్వు, ఎందుకంటే ఇతను ఒక్కడిని ఇతని పట్ల ఆసక్తులు అవుతున్నావు, ఇతను ఒక్కడి పట్ల ఆసక్తులు అయిపోయావంటే మొత్తం 100 మందిని నువ్వు 100 మందిని పోగొట్టుకుంటావు కొడుకుల్ని, దాని బదులు వీడు ఒక్కడిని పోగొట్టుకో, 99 మంది నీతో పాటు ఉంటారు, దిస్ వన్ గాయ్ విల్ స్పాయిల్ యువర్ ఎంటైర్ కురు డైనాసిటీ, ఈ కురువంశాన్ని మొత్తాన్ని ఒక్కడి నాశనం చేస్తాడని చెప్పి విదురుడు చెప్తారు. హీ స్పీక్స్ వెరీ ట్రూత్ అండ్ హానెస్ట్ అండ్ ఫ్రాంక్. సో ఎప్పుడైతే దుర్యోధనుడు అది వింటాడో, దుర్యోధనుడికినా అంటే పాము తల మీద కొడితే బుస్తమని లెగుస్తుంది కదా, ఇటర లెగిసి విదురుడిని నానా మాటలు అంటాడు అనమాట, నువ్వు దాసీపుత్రుడివి, శూద్రుడివి, నీకు ఏం అధికారం ఉంది, క్షత్రియులకి ఆర్డర్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు, నువ్వు ఒక శూద్రుడివి, శూద్రుడిలా ఉండు అని చెప్పి. తర్వాత దిసేస్ ఏమంటారంటే, నువ్వు ఒక పాము కన్నా హీనుడివి, ఎందుకంటే నీకు మేము పాలు పోస్తున్నాము, మేము మీ స్వాములము, కానీ మీరు మా శత్రువుల యొక్క మేలును ఏరుకుంటున్నారు, కాబట్టి యు ఆర్ మోస్ట్ రచ్డ్ సోల్, కాబట్టి అది చెప్తానమండి మర్యాదగా ఈ క్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నిన్ను కేవలం నీ ప్రాణాలు మాత్రమే నీతో తీసుకెళ్ళు అని చెప్తారు, నీ ప్రాణం మాత్రమే నీతో తీసుకెళ్ళు. భాగవతం 3వ స్కందం 1వ అధ్యాయం 18వ శ్లోకం అక్కడ వస్తుంది ఈ సెక్షన్ అనమాట, 3rd canto 1st chapter వర్స్ నెంబర్ 15-20 అరౌండ్ దట్ ప్లేస్. సో నీ ప్రాణం మాత్రమే నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ రాస్తారు ప్రభుపాద పర్పోర్ట్, ఇట్స్ లైక్ అన్బిలీవబుల్. ఐ గెస్ ఇట్ ఇస్ వర్స్ నెంబర్ 18 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3.1.18. ఏమని రాస్తారంటే విదుర, అంటే విదురుడు అక్కడ అనుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే విదుర అంత అంతటి బాధాకరమైన మాటలు వింటాడో, చూడండి ఒక మనిషిని శాస్త్రం ఏం చెప్పబడిందంటే శూద్రుణ్ణి కొడితేనే వాడికి బాధ వస్తుంది, వైశ్యుడికి పైన పైన వేస్తేనే వాడికి బాధపడతాడు. పైన అంటే డబ్బులు, ఎందుకంటే వైశ్యుడికి శూద్రుడికి ఇప్పుడు శారీరక సాయం ఉంటాడు కాబట్టి. పరిహార శూద్ర పరి వైశ్య మనీ, హౌ యూ పనిష్ వైశ్య బై ఫైన్ పెనాల్టీ. శత్రుడికి, శత్రుడిని అధికారం అధికారంలో పక్కన పెడితే అతనికి బాధ వేస్తుంది. బ్రాహ్మణుడికి ఒక మాట పడినా సరే బాధపడతాడు అనమాట. అరే బ్రాహ్మణ, బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసారో ఆయన కొట్టవసరం లేదు, ఒక మాట ఇచ్చి అన్నావు అంటే చాలు బ్రాహ్మణుడు ఉరేసుకొచ్చి వస్తాడు. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే విదురుడు అనేవాడు యాక్చువల్ గా తల్లి సూదురురాని అయ్యిండొచ్చు, కానీ ఆవిడ కూడా గొప్ప భక్తురాలు, తండ్రి స్వయంగా వ్యాసదేవుడు. ఫర్ హిమ్ ఆ మాటలు విదురుడికి, అంటే దుర్యోధను చెప్పిన మాటలు విదురుడు ఎంతగా బాధిస్తాయంటే అతను అతను ఒక్క క్షణం అలా ఆగుంటారు, తర్వాత తన అస్త్రం బాణము బాణాలును విల్లు అక్కడ పెట్టేస్తారు, పెట్టి ఆ రాజవస్త్రాన్ని పక్కన పెడేస్తారు. సింపుల్ వస్త్రాలతో అతను అక్కడ ఇంటికి కూడా వెళ్ళరు, అక్కడి నుంచి అటు నుంచి అటు ఇంకా బయటికి వెళ్ళిపోతారు అనమాట. హీ గోస్ టు నార్త్, నార్త్ అంటే హిమాలయాస్. సో ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అక్కడ శ్లోకం ఏమొస్తుందంటే విదుర హి అండర్స్టూడ్ ద యాక్ట్స్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ అని చెప్పి, అంటే కాలము అన్నిటికన్నా హి అండర్స్టాండ్స్ దట్ను ద టైమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్, కాలాన్ని ఎవరు జయించలేరు కాబట్టి ఇది కాల ప్రభావం అని చెప్పి అక్కడ నుంచి చనిపోతారు అని చెప్పి. అక్కడ ప్రభుపాద ఏమని రాస్తారంటే యుసి విదుర దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్, ప్రభుపాద రాస్తారు విదురుడు బాహ్యంగానే ఆ పరిస్థితిని బాహ్య రూపంలోనే అర్థం చేసుకున్నారు, అంతరంగిక రూపంలో కూడా అర్థం చేసుకున్నారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నా, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పాను ఇది భీష్మపితామహలు చెప్పాను, ఇది సర్వం కాలకృతం మన్యే అని చెప్పి, వాయురివ గణావళి అని చెప్పాను. సర్వం కాలకృతం మన్యే అంటే మొత్తము కాలం ఆధీనంలోనే జరుగుతుంది. కాలం అంటే టైం ఫ్యాక్టర్ ఇస్ కృష్ణాస్ ఫ్యాక్టర్, భీష్మపితామహ చెప్తారు. ఎవరు చెప్తారు? పాండవులకు చెప్తారు అక్కడ. సో ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇక్కడ కూడా చెప్తారు కాల ప్రభావము, కాలం ప్రభావం చెప్పి. సో బాహ్యంగా బాహ్య కారణం ఏంటి, భీష్ముడే అదే విదురుడు ఇక్కడ బాహ్య కారణం ఏమనుకుంటాడు, కాలము, కాల ప్రభావం వలనే దుర్యోధనుడు ఈరోజు ఈ మాటను అనాల్సి వచ్చింది, పడాల్సి వచ్చింది అని చెప్పి. బట్ దెన్ ఇంటర్నల్ రీజన్ ఆల్సో హి అండర్స్టాండ్స్. ఇంటర్నల్ రీజన్ ఏంటి చెప్తారు, దిస్ ఇస్ కృష్ణాస్ మర్సీ అపాన్ మీ, భగవంతుడు నాకు సంకేతం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, చాలు నువ్వు చేసింది చాలు, ధృతరాష్ట్రుడు నువ్వు చేసింది చాలు, నువ్వు ఇంకా బయలుదేరు, ఇప్పుడు నీ యొక్క జీవితం గురించి నువ్వు ఆలోచించు. దిస్ ఇస్ ద ఇంటర్నల్ రీజన్ విచ్ విదుర క్యాన్ అండర్స్టాండ్. ఏ విధంగా మనం చూస్తాం ముందు రాబోయే అధ్యాయంలో పరీక్షితుడికి ఎప్పుడైతే శపం వస్తుందో, చూడండి పరీక్షితుడు శరీరంలో తన గర్భంలో ఉన్నప్పుడే కృష్ణుడు కాపాడు, అడగకుండానే కృష్ణుడు కాపాడాడే. అలాంటిది పరిశుద్ధుడికి మీద శృంగి, శృంగి ఆఫ్టర్ ఆల్ ఎ చైల్డ్, 12 ఏళ్ళ కుర్రోడు, శృంగి శాపాన్ని దాటలేడా పరిశుద్ధుడు? కృష్ణుడు స్మరించుకుంటే అవదా, కృష్ణ నన్ను అడగకుండానే నేను కాపాడావు, ఇప్పుడు నేను అడుగుతున్నా నన్ను కాపాడు అంటే కృష్ణుడు కాపాడరా? తర్వాత సాధులు కూడా చెప్తారు మేము కాపాడగలమని ప్రయత్నిస్తామంటే ఈ సేస్ నో, అవసరం లేదు. ఐ కుడ్ సీ కృష్ణాస్ భగవంతుడే నాకు ఈ ఈ శాపం రూపంలో వచ్చారు కాబట్టి నేను భగవంతుని ఆశ్రయాన్ని తీసుకుంటాను ఎలాగ, శ్రవణం కీర్తనం ద్వారా అని చెప్పి పరీక్షితుడు కోరుకుంటాడు. సో హియర్ విదుర ఆల్సో యు రీడ్ ద పర్పోర్ట్, ఇట్ ఇస్ వండర్ఫుల్ పర్పోర్ట్. విదురుడు కూడా మూడో స్కందంలో వస్తుంది మొదటి అధ్యాయంలో. విదురుడు కూడా అలాగే అనుకుంటాడు, హీ సేస్ దట్ నా దిస్ ఇస్ ద యాక్ట్స్ ఆఫ్ ద టైమ్ ఆర్ అబ్సల్యూట్. ఇంటర్నల్ రీజన్ ఏంటి, కృష్ణాస్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ రీజన్ టైమ్ ఫ్యాక్టర్, ఇంటర్నల్ రీజన్ కృష్ణ ఫ్యాక్టర్. అంటే కృష్ణుడే కారణము కానీ అది కాలం రూపంలో భగవంతుడు చేస్తున్నాడు అని చెప్పి. ఈ విధంగా విదురుడు అక్కడి నుంచి అటు నుంచి అటుగా స్వయంగా వెళ్తారు. తర్వాత ప్రభాష క్షేత్రంలో కలుస్తారు. ఎవరిని కలుస్తారంటే ఉద్ధవుని కలుస్తారు. ఉద్ధవుని అడుగుతారు, ఏమని అడుగుతారు, ఉద్ధవుడు గురించి తెలుసు కదా. ఉద్ధవుడు కృష్ణుడు ద్వారక మొత్తం మీదకి కృష్ణుడు శుద్ధ భక్తుల్లో నెంబర్ వన్ ఎవరు, ఉద్ధవుడు అనమాట. కాబట్టి ఉద్ధవుడు కలవగా చెప్తారు, ఓ కృష్ణుడు ఎలా ఉన్నారు, హౌ ఇస్ కృష్ణ డూయింగ్, అండ్ యదువంశీ అందరూ ఎలా ఉన్నారు, ద్వారకా వాసులు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి. వృష్ణిస్ యదువంశులు కాదు, వృష్ణి వృష్ణి వంశ, ఎందుకంటే వసుదేవుడిది వృష్ణి వంశం కదా, నంద మహారాజు యదువంశము. వృష్ణి వంశులు ఎలా ఉన్నారు, ద్వారకా వాసులు ఎలా ఉన్నారు అని చెప్పి విదురుడు ఉద్ధవుని అడుగుతారు. ఉద్ధవుడు కళ్ళంటా నీళ్లు తిరుగుతాయన్నమాట, ఎందుకంటే కృష్ణుడు గురించి చెప్పగానే అతను తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే అప్పటికే శ్రీకృష్ణుడు భగవానుడు పరంధామాన్ని చేరుకుంటారు, తన ధామాన్ని చేరుకుంటారు. కృష్ణే స్వధామో భగతే. కాబట్టి భగవంతుని తలుచుకొని నెక్స్ట్ భగవంతుని యొక్క అనుయాయులు అసోసియేట్స్ వాళ్ళని తలుచుకొని విదురుడు బోర్ను విలిపిస్తాడు. విలిపించిన తర్వాత కాసేపు చర్చ ఎలా జరిగిందన్నది చెప్తారనమాట. ఏ విధంగా ఆ మోషల లీల, మోషల లీల అంటే ద్వారకావాసి వాళ్ళ వారు ఎలా కొట్టుకొని చనిపోయారని చెప్పి. తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతారు విదురుడు ఉద్ధవుడి నుంచి. దానికి ఉద్ధవుడు ఏం చెప్తారంటే, చూడండి శ్రీకృష్ణుడు తన లీలలు ముగించక ముందు చివరి రోజుల్లో భగవంతుడు నాకు తన ఉపదేశాన్ని ఇచ్చారు, ఉద్ధవ గీత ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ వ్యాసదేవుని యొక్క స్నేహితుడు మైత్రేయ ఋషి కూడా ఉన్నారు, నాకు అర్థం మైత్రేయ ఋషి కూడా ఉన్నారు. కాబట్టి మీరు మైత్రేయ ఋషి దగ్గర మీరు అతన్ని ఆశ్రయం తీసుకోండి, మైత్రేయ ఋషి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలరు అని చెప్పి ఉద్ధవుడు విదురుడికి ఉపదేశిస్తాడు. చూడండి యాక్చువల్గా కృష్ణుడు ఉద్ధవుడు చెప్తాడు, అక్కడ మైత్రేయ ఋషి ఉంటారు. మైత్రేయ ఋషిని కూడా ఉండనిస్తారు. ఎందుకు ఉండనిస్తారంటే భగవంతుడికి తెలుసు మైత్రేయ ఋషి ద్వారానే నేను నేను విదురుడికి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి. సో హీ అండర్స్టాండ్స్ యాక్చువల్లీ నేను యాక్చువల్లీ కృష్ణ స్పోక్ టు విదురు మైత్రేయ ఆల్సో జస్ట్ ఫర్ విదుర. విదురుడు అంటే భగవంతుడికి అంత ప్రేమ. స్వయంగా విదురుడింటికి వెళ్ళి విదురాని చేతుల మీద అరటి తొక్కలు తినేసి వస్తారు భగవంతుడు. విదురుడు అంటే అంత ఇష్టం భగవంతుడికి. సో విదురుడు ఆ విధంగా మైత్రేయ ఋషిని కలుస్తారు హరిద్వార్లో వెళ్ళి. సో మైత్రేయ ఋషి స్వయంగా చెప్తారు, యాక్చువల్గా మీకు చెప్పేంతటి వాడిని కాదు, వయసులో మైత్రేయ ఋషి పెద్ద, కానీ మైత్రేయ ఋషి యాక్చువల్గా విదురుడు కన్నా గొప్ప అనుకోడు, కాకపోతే తన సేవ అనుకుని మైత్రేయ ఋషి విదురుడికి భాగవతాన్ని వర్ణిస్తారు. మూడో స్కందం, నాలుగో స్కందం, ఐదో స్కందం మొత్తము మైత్రేయ విద్యా సంవాదంలో వస్తుంది. ఆ విధంగా మైత్రేయ ఋషి దగ్గర విదురుడు భాగవతాన్ని విని తిరిగి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తిరిగి మైత్రేయ విదురుడు హస్తినాపురానికి వస్తారు. దేనికోసం వస్తారంటే, హస్తినాపురం వచ్చి మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి అయితే కాదు. ఓకే, ముందంటే అపోజిషన్ పార్టీ ఉంది, ఇప్పుడు పాండవులు వచ్చారు నా పార్టీయే కాబట్టి నేను మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు, అది ఉద్దేశం కాదు ఎవరిది, విదురుడిది. దేనికోసం వస్తారు అది మనం మీరు చూడబోతున్నారు. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, విదురుడు యాక్చువల్గా పాండవులు విదురుడు ఏమవుతారు, చిన్నాన్న అవుతారు, స్వంత చిన్నాన్న. విదురుడు దుర్యోధన అవమానించడం అనే కారణం వల్ల, బాహ్య కారణం అది కాల ప్రభావము, అంతర్గత కారణము కృష్ణుడు స్వయంగా విదురుడిని ఇంకొంచెం ఉద్ధరించాలనుకున్నాడు, తన శుద్ధ భక్తులకి ఇంకొంచెం అనన్య భక్తుల కింద మార్చాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కారణంగా విదురుడు ఉత్తరం వైపు ప్రయాణించడము, అక్కడ ఉద్ధవుణ్ణి మైత్రేయ ఋషిని కలవడము, తిరిగి రావడము జరుగుతుంది. దిస్ ఇస్ ద ప్రిఫిక్స్ ఆఫ్ టుడేస్ చాప్టర్. ఓకే, విల్ స్టార్ట్ నౌ. హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్. సో ఈ విధంగా విదురుడు ఎప్పుడైతే తిరిగి హస్తినాకు వస్తారో వెంటనే యుధిష్ఠిర మహారాజ్, ద్రౌపది, పాండవులందరూ, ఈవెన్ ధృతరాష్ట్ర, గాంధారి అందరూ విదురుణ్ణి స్వాగతిస్తారన్నమాట. పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ తిరిగి తమ ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే యుధిష్ఠిర మహారాజ్ తర్వాత ఎప్పుడైతే భీష్మ పితామహుని కలుస్తారో తన బాధలన్నీ, మనసులోని బాధలన్నీ తీరిపోతాయి, సుఖంగా రాజ్యాన్ని పాలిస్తారు. కానీ యుధిష్ఠిర మహారాజ్ ఒకటే బాధ ఉంటుంది, ఏంటా బాధ అంటే మా చిన్నాన్నగారు ఎవరు, విదురుడు, చిన్నాన్నగారిని కలవలేకపోయానే, చిన్నాన్నగారు ఎక్కడ ఉన్నారో అతని గురించి ఆలోచిస్తూ ఉంటారు యుధిష్ఠిర మహారాజ్. సో ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజ్ విదురుని చూస్తారో యుధిష్ఠిర మహారాజ్కి ఆ ఉన్న తన హృదయంలో ఉన్న ఆ వెలితి కూడా పోతుంది. చూడండి, యాక్చువల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విదురుడు రెండు కారణాలు, ఒకటి విదురుడు పరమ వైష్ణవుడు, రెండవది విదురుడు స్వయంగా తన కుటుంబ సభ్యులు కూడా. కాబట్టి రామానందరాయ శ్రీ చైతన్య మహాప్రభు సంవాదంలో చాలా మంచి డిస్కషన్ వస్తుంది. ఏమని వస్తుందంటే, చైతన్య మహాప్రభుని అడుగుతారు హూ ఇస్ అన్ఫార్చునేట్ అని చెప్పి, అంటే అందరిలోకు దురదృష్టవంతుడు ఎవరు అంటే, ఎవరి జీవితంలో అయితే వైష్ణవుల యొక్క సాంగత్యం దొరకదు అతను నిజమైన దురదృష్టవంతుడు అని చెప్తారు. మనం ఏమనుకుంటాము, ఉద్యోగం రాకపో అంటే ఉద్యోగం రాకపోతే దురదృష్టవంతుడేమో, లేకపోతే అందంగా లేకపోతే దురదృష్టవంతుడేమో అనుకుంటాము. సరే ఇవన్నీ ఓకే, నిజమైన దురదృష్టవంతుడు ఎవరంటే ఎవరికైతే వైష్ణవుల యొక్క సాంగత్యం దొరకదు అటువంటి వాళ్ళు నిజమైన దురదృష్టవంతులు అని చెప్పి. సో తర్వాత మహాప్రభు అడుగుతారు గ్రేటెస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ ఎవరని చెప్పి, మోస్ట్ అన్ఫార్చునేట్, అన్ఫార్చునేట్ అంటే దురదృష్టవంతుడు, మోస్ట్ అన్ఫార్చునేట్ అంటే ఏంటి, అత్యంత దురదృష్టవంతుడు ఎవరు అని అడిగితే దానికి విదురుడు ఏం చెప్తారు, దానికి రామానందరాయ ఏమంటారంటే, అదే చైతన్య మహాప్రభు రామానందరాయ సంవాదం ఇక్కడే అవుతుంది, కొవ్వూరులో అవుతుంది మన రాజమండ్రిలో. ఇట్ సేస్ వన్ హూ గాట్ ద అసోసియేషన్ అండ్ దెన్ హీ లాస్ట్ ఇట్, వచ్చే పర్సన్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎవరికైతే వైష్ణవ సాంకేతం దొరుకుతుందో, దొరికిన తర్వాత దాన్ని కోల్పోతారో వాళ్ళు అందరికన్నా దురదృష్టవంతులు అని చెప్పి మహాప్రభు అడుగుతారు. జీవితంలో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ దుఃఖ, అత్యంత అంటే అన్నిటికన్నా అతిపెద్ద దుఃఖం ఏమిటి అంటే, దిస్ ఇస్ వన్ హూ సెపరేటెడ్ ఫ్రమ్ డివోటీస్, భక్తుల నుంచి దూరం అయిపోతారు, అది నిజమైన దుఃఖము అని చెప్పి రామానందరావు చెప్తారనమాట. సో దిస్ ఇస్ ఏ ఫ్యాక్టర్. కానీ కొన్నిసార్లు మనము భక్తుల యొక్క భక్తి యొక్క గొప్పతనం తెలియకపోతే భక్తుల యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది, అవును కాదా? నిజంగా మనం భగవంతుని ప్రేమిస్తే అప్పుడు భక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది. భక్తిని ప్రేమ భక్తి యొక్క గొప్పతనం తెలిస్తే భక్తుల యొక్క గొప్పతనం తెలుస్తుంది, ఎందుకంటే భక్తులే మనకి భక్తిని ఇవ్వగలరు కాబట్టి. సో అటువంటి భక్తుల యొక్క భక్తుల నుంచి దూరం అవడం అనేది ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ థింగ్. సమ్టైమ్స్ భక్తులు కూడా ఇది 1000 రూపాయలు 2000 రూపాయలు ఎక్స్ట్రా జీతం వస్తుందని చెప్పి ఎక్కడో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళిపోతారు అనమాట. ఆ 1000 రూపాయలు 2000 రూపాయలకి ఎంత ఆనందాన్ని వస్తుంది తెలియదు ఎవరికి, ఈవెన్ యూ యువర్సెల్ఫ్ డోంట్ నో ఇట్. కానీ భక్తుల యొక్క సాంగత్యాన్ని చాలా మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. బట్ యాక్చువల్లీ భక్తి జీవితంలో మనము అభివృద్ధి చెందుతున్నాం అన్న దానికి వన్ ఆఫ్ ద సంకేతం ఏంటంటే భక్తుల పట్ల మనకి గౌరవం పెరుగుతుందా లేదా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన భక్తుల పట్ల గౌరవం పెరుగుతుందా లేదా అన్న దాన్ని బట్టి మన భక్తి ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. యా, ఈ విధంగా వీళ్ళందరూ విదురుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. వెంటనే అందరి విదురుని సత్కరిస్తారు, మంచిగా సత్కరించి విదురుని కంఫర్ట్ చేసి తర్వాత యుధిష్ఠిర మహారాజ్ స్వయంగా విదురుడికిను తీసుకెరం ప్రసాదం పెట్టడము, తర్వాత అతను సమ్ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత అడుగుతారు యుధిష్ఠిర మహారాజు, డైరెక్ట్ గా అడిగారు. ముందు అతన్ని మంచిగా చూసుకొని తర్వాత యుధిష్ఠిర మహారాజు విదురు నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారనమాట. సెవెరల్ క్వశ్చన్స్ హి ఆస్క్స్. మొదటిగా ఏమడుగుతారంటే విదురుడి యొక్క గుర్తు తెచ్చుకుంటారన్నమాట, విదురుడు నా జీవితంలో ఏమేమి మాకు ఏమేమి చేశారా అని చెప్పి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక వైష్ణవుని చూసినప్పుడు, నేను ఒకసారి చెప్పాను ఇది, మన జీవితంలో మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే నాలుగు విషయాలు మనము పాటించాలి. రియల్ అంటే భక్తి జీవితంలో నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏంటో నాలుగు విషయాలు. మొదటిది, యు షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫేవర్ అదర్స్ డిడ్ టు యూ. అంటే ఎదుటివాడు నీకు చేసిన సాయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటి సిద్ధాంతం. రెండో సిద్ధాంతం ఏంటి, నువ్వు ఎదుటివారికి చేసిన సాయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోకూడదు. ఎదుటివారిని చేసిన సాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, నువ్వు ఎదుటివారికి చేసిన సాయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోకూడదు. మూడోది ఏంటి, ఎదుటివారికి నీ వల్ల జరిగిన కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎదుటివారి వలన నీకు జరిగిన కష్టాన్ని ఎప్పుడు గుర్తుంచుకోకూడదు. సో టూ థింగ్స్ యు షుడ్ నెవర్ రిమెంబర్, టూ థింగ్స్ యు షుడ్ నెవర్ ఫర్గెట్. ఓకే, రెండు విషయాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు, రెండు విషయాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోకూడదు. ఏం మర్చిపోకూడదు రెండు విషయాలు, ఎదుటివారి వలన మనకు జరిగిన మేలుని మనము మర్చిపోకూడదు. మన వల్ల ఎదుటివారికి జరిగిన కీడిని కూడా మనం మర్చిపోకూడదు. రెండు విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోకూడదు, మనం ఎదుటివారికి చేసిన మేలుని మర్చిపోకూడదు, సిమిలర్లీ ఎదుటివారి వలన మనకు జరిగిన కీడుని మనం గుర్తుంచుకోకూడదు. కానీ మనం ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాం. మనం ఎవరికో ఎప్పుడైతే చిన్న హెల్ప్ చేస్తామో దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. 100 మంది మన గురించి ప్రార్థిస్తున్నారు, 100 మంది మనకు అన్ని రకాల ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నారు, అది మనం ఎప్పుడు గుర్తుంచుకోము. సో కానీ ఇక్కడ గొప్ప వ్యక్తులు ఎప్పుడు తాము ఎదుటివారు చేసిన ఫేవర్ని ఎప్పుడు గుర్తుంచుకోరు, ఎదుటివారి వలన తమకు జరిగిన మేలను ఎప్పుడు మర్చిపోరు కూడా. యుధిష్ఠిర మహారాజ్ విదురుడు అతనికి భోజనం పెట్టాక అంత రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలెడతారు. ముందు గుర్తించుకుంటారనమాట విదురుడు గురించి, విదురుడు మా చిన్నాన్నగారు మాకు ఏ సహాయం చేశారు అని చెప్పి, ఎంత మా గురించి ఎంత తపన పడ్డారు. జస్ట్ లైక్ నా తాబేలు అనేది గుడ్ని బయట పెడుతుంది, సముద్రం బయట పెడుతుంది, సముద్రంలో ఉంటుంది, సముద్రంలోనే ఉంటుంది కానీ నిరంతరము ఆ గుడ్ల గురించే చింతిస్తూ ఉంటుంది తాబేలు అనేది. అదేవిధంగా విదురుడు కూడా అంతఃపురంలోనే ఉండేవారు కానీ ఎప్పుడూ పాండవుల గురించి ఆలోచిస్తూ ఉండేవారు. అంతెందుకు, ఎప్పుడైతే ఈ లక్షాగృహాన్ని కాల్చి దహనం చేయడానికి ప్రయత్నిస్తారో, దుర్యోధనుడు పాండవులు బయటికి పంపిస్తాడు, లక్షాగృహం ఉండమని చెప్తారు, దానికి నిప్పంటిదని ప్రయత్నిస్తారనమాట. విదురుడికి ఈ విషయం ముందే తెలుస్తుంది. విదురుడు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తాడు అనమాట యుధిష్ఠిర మహారాజు. అది ఎవరికి అర్థం కాదు, యుధిష్ఠిరుడికి మాత్రమే అర్థమవుతుంది. అయినా అది తర్వాత మళ్ళీ హింట్ ఎలాగే ఇస్తారు, మళ్ళీ ఆ లక్షగ్రహాన్ని దహనం చేసినప్పుడు విదురుడు మారు వేషంలో వెళ్ళి మళ్ళీ వాళ్ళని సహాయం చేస్తారు. ఇది ఒక రకంగా. సో సిమిలర్లీ చాలా రకాలుగా తర్వాత ఆ లక్షగ్రహం కాలిపోతుంది, దుర్యోధనుడు పాండవులు చనిపోయారు, కుంతి మహారాజుని కూడా చంపడానికి ప్రయత్నిస్తారు. చూడండి ఎంత ఎంత దరిద్రుడు యుధిష్ఠిర మహారాజు, సారీ దుర్యోధనుడు. దుర్యోధనుడు పాండవులతో సహా కుంతి మహారాణి తన సొంత తల్లి లాంటిదే, ఆవిడని కూడా చంపడానికే ప్రయత్నిస్తాడు అనమాట. సో వాళ్ళు బయటపడిపోతారు, ఆ ప్లేస్ లో దుర్యోధనుడు యొక్క సేవకులు చనిపోతారు. తర్వాత దుర్యోధనుడు పాండవులు చనిపోయారనే ఆనందంలో దుర్యోధన వాళ్ళకి దహన సంస్కారాలు కూడా చేస్తారు అనమాట. పాండవులు అనుకుని వేరే వాళ్ళు దహన సంస్కారాలు చేసి ఎంతో ఆనందపడిపోతాడు. కానీ విదురుడికి మాత్రం క్లియర్, పాండవులకి ఏమి కాదు, భగవంతుడు వాళ్ళని ఖచ్చితంగా చూసుకుంటారు, కానీ విదురుడు ఎప్పుడు పాండవుల గురించి ఆలోచిస్తూ ఉండేవారు, అంతఃపురంలో ఉండేవారు కానీ నిరంతరం పాండవుల గురించి ప్రార్థిస్తూ ఉండేవాడు, పాండవుల యొక్క బాగోగులు ఆలోచిస్తుండేవాడు. యు సీ, యు షుడ్ అండర్స్టాండ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన భక్తి జీవితంలో మనము ఏదో చేయగలుగుతున్నామంటే కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం, నా టాలెంట్ వల్ల మనం చేస్తున్నాం అనుకుంటాం. నేను వీ థింక్ యాక్చువల్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్, కానీ ఎంతో మంది మన గురించి ప్రార్థిస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. ఐ మీన్ టు సే, యు నో, మనకు తెలియదేమో మన గురించి ఎవరో భక్తులు జపం చేస్తున్నారేమో, మన గురించి ఎవరో భక్తులు రోజు ప్రార్థిస్తున్నారేమో. ఉన్న డివోటీను వెరీ ఎల్డర్లీ, నా తల్లి లాంటి వయసు, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్పింది, గత 2 ఏళ్ళుగా మీరు విజయవాడ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు మీ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభు అని చెప్పి, భక్తి మాతాజీ. ఐ వాజ్ సో టచ్డ్, నా గురించి ఒకరు ప్రార్థిస్తున్నారా అని చెప్పి. సో అప్పుడు నాకు ఐ ఫెల్ట్ హంబుల్డ్. ఓకే, నా భక్తి జీవితంలో నేను ఏదైనా చేస్తున్నానంటే ఓకే, నేను కష్టపడుతున్నాను, నేను ఏదో నాకేదో ఉంది, టాలెంట్ ఏదో ఉంది అనుకుంటాం మనము, కానీ దట్ మీన్స్ యు ఆర్ మోస్ట్ ఫూలిష్ అన్గ్రేట్ఫుల్ పర్సన్. కానీ ఎక్కడో భక్తులు మన గురించి ప్రార్థిస్తున్నారు, మన గురించి భగవంతుడు ప్రార్థిస్తున్నారు, కాబట్టే మనము ఈరోజు భక్తి జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నాం. స్పిరిచువల్ మాస్టర్ ప్రభుపాద్ ఇస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. శ్రీ ప్రభుపాదులు వారు, ఐ బిలీవ్ ఇట్స్ మెల్బర్న్. చూడండి, ప్రభుపాదులు వారు రాధాకృష్ణ విగ్రహాలని స్థాపించేవారు కాదు అంత ఈజీగా, ఎందుకంటే రాధాకృష్ణ విగ్రహాలని స్థాపించాలంటే ఎంతో స్టాండర్డ్స్ ఉండాలి కాబట్టి, రైట్? మెల్బర్న్ లో భక్తులు చాలా ఉత్సాహంగా ఉంటారు, ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రభుపాదులు మేము చూసుకోగలము, విగ్రహాన్ని స్థాపించండి అని చెప్పి ప్రభుపాదు రాధాకృష్ణ విగ్రహాన్ని స్థాపిస్తారు, భక్తుల్ని ఎంగేజ్ చేస్తారు. తర్వాత ప్రభుపాదు మెల్బోర్న్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది, ప్రభుపాద ప్రార్థిస్తారనమాట. ఏమని ప్రార్థిస్తారంటే, ప్లీజ్, అంటే రాధాకృష్ణ ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిమ్ అని చెప్పి, వాళ్ళని మీరు చూసుకోండి. యాక్చువల్ గా భక్తులు భగవంతుని సేవ జరిగి చూసుకోవాలి, కానీ భగవంతుని ఏమంటారు, ప్రభుపాద ఏమంటారు, భగవంతుని నా శిష్యులు చాలా కొత్త వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, కొన్నిసార్లు అజ్ఞానం వలన మీకు ఏదైనా సేవాపరాధం చేసి ఉండొచ్చు, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దమ్ అని చెప్పి ప్రభుపాదుల వారు వారి గురించి, అంటే తమ శిష్యుల గురించి ప్రార్థించేవారు. సిమిలర్లీ 1968 ప్రభుపాద స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ వస్తున్నప్పుడు ఫస్ట్ టైం స్ట్రోక్ వస్తుంది, అంటే ఇస్కాన్ స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా నుంచి ప్రభుపాద ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ అమెరికాలో వింటర్స్ కాబట్టి పూర్తిగా చలి, ప్రభుపాదకి ఎండ తగలపడం వలన ప్రభుపాద యొక్క ఆరోగ్యం ఇంకా 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 క్షీణిస్తుంది అనమాట. ప్రభుపాద హ్యాస్ కమ్ టు ఇండియా, కానీ ప్రభుపాదకి తట్టుకోలేకపోతున్నారు, ఏంటంటే నేను విడిచిపెడితే అందరు చిన్న చిన్న పిల్లలు, వీళ్ళకి ఏమవుతుందా అని చెప్పి ప్రభుపాద యొక్క శిష్యులు కూడా భయం. ప్రభుపాద ఉన్నారని చెప్పి ధైర్యంతో వాళ్ళు ఎంతెంతో ప్రచారం చేసేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు, ప్రభుపాద ఇప్పుడు మన పక్కన ఉండరు అనే ఆలోచనను కూడా వాళ్ళు సహించలేకపోతూ ఉంటారు. శాన్ ఫ్రాన్సిస్కో టెంపుల్, అప్పట్లో ఎక్కువ టెంపుల్స్, శాన్ ఫ్రాన్సిస్కోనే మెయిన్ టెంపుల్, ప్రభుపాద మా పక్కన ఇప్పుడు ఉండరు అనే ఆలోచన కూడా వాళ్ళు తట్టుకోలేకపోతారు. సో ప్రభుపాద్ బయలుదేరే ముందు, ప్రభుపాద్ యాక్చువల్ గా జగన్నాథ స్వామిని ప్రార్థపడతారు, దయచేసి నా శిష్యుల్ని కాపాడండి అని చెప్పి, మరియు వాళ్ళని తమ శిష్యులు కూడా చెప్తారు, ప్లీజ్ ఏమంటారంటే ప్రభుపాదుల వారు, ఐ థింక్ ఆ సందర్భంలో అంటారు అనుకున్నా, ఇఫ్ యు లవ్ యువర్ స్పిరిచువల్ మాస్టర్, శిష్యులు కూడా చెప్తారు జాగ్రత్తగా ఉండమని చెప్పి. రచించిన పాయింట్ ఏంటంటే, సో అవర్ స్పిరిచువల్ మాస్టర్ ఇస్ ప్రేయింగ్ ఫర్ అస్, గురువు అనేవాళ్ళు మన గురించి ప్రార్థిస్తున్నారు, కాబట్టి ఈ లోకంలో కూడా లేకపోవచ్చేమో, కానీ వాళ్ళు విగ్రహాలకి మనం ప్రార్థించారంటే, ఆ వాళ్ళు లేకపోయినా సరే విగ్రహాలు అక్కడే, శ్రీ విగ్రహాలు అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని చూసుకుంటారు. సిమిలర్లీ నిజమైన ధనవంతుడు ఎవరయ్యా అంటే, వన్ హూ రిసీవ్స్ దిస్ బ్లెస్సింగ్స్ బెనిడిక్షన్స్, మన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు, మన గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు, అది యాక్చువల్గా నిజమైన సంపద మన జీవితంలో. అండ్ ఆ సంపద కోసము మనం ఎంతైనా కష్టపడచ్చు. ఆఫ్టర్ ఆల్ బయట సంపద కోసమే జనాలు అంతంత కష్టపడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ఈ యొక్క భయంలో కూడా జనాలు బిజినెస్ చేస్తున్నారు, ఎందుకంటే బతకాలు సంపాదించాలి కాబట్టి. సో దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. అటువంటిది భక్తి జీవితంలో మన నిజమైన సంపద ఏంటంటే మర్సీ. సాధనా స్వామి ఏమంటారంటే, ఇట్ సేస్ ఎవ్రీ డివోటీ హ్యాస్ ఎ బెగ్గింగ్ బౌల్. బెగ్గింగ్ బౌల్ అంటే పాత్ర, భిక్ష పాత్ర. ఇట్ సేస్ సో మన మన ప్రతి వైష్ణవుడు మన భిక్ష పాత్రలో ఈ భిక్ష పాత్ర నింపుకోవాలంటే ఎలా నింపుకోవాలి? కృప, ఇతర వైష్ణవుడి యొక్క కృప. ఇతర వైష్ణవుడి యొక్క కృపనే మన మన బెగ్గింగ్ బౌల్ అనమాట. మన బెగ్గింగ్ బౌల్ అంటే మన భిక్ష పాత్ర. ఎవరి భిక్ష పాత్రలో ఎక్కువ కృప నిండిందో అతడు గొప్ప, అతడు అదృష్టవంతుడు. సో ఎక్స్పర్ట్ డివోటీ అంటే ఒక 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 నిజమైన భక్తుడు అనేవాడు ఎవరంటే, వాళ్ళు తమ భిక్ష పాత్రని ఇతర వైష్ణవుల యొక్క కృపతో నింపుకునేవాళ్ళు. అంతేగాని భక్తుల సంఘంలో వచ్చి నేను ఏదో నేనేదో కారణ ధర్ముడిలాగా, నేను సుపీరియర్ లాగా, జనాలు నాకు విలువ ఇవ్వాలి సో అలా అనుకుంటే నేను కొన్ని కొన్నిసార్లు భక్తులు మనకి సర్లే మనకెందుకులే అని చెప్పి దారి ఇచ్చేస్తారు. కానీ దట్స్ నాట్ వైష్ణవిజం. వైష్ణవ మీన్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్. మన భక్తి జీవితంలో ప్రగతి సాధిస్తున్నామంటే వాట్ ఈస్ ద సింటమ్, మ్యాండేటరీ సింటమ్ అంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం అనమాట. సో భక్తుల యొక్క కృప మీద మనం ఎంత ఆధారపడి ఉన్నామని చెప్పి. సో ఎక్స్పర్ట్ డివోటీ, ఎక్స్పర్ట్ డివోటీ అంటే ఎవరంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా ఎక్కడైనా సరే వైష్ణవుడి యొక్క కృపను ఎలా పొందాలి అని చెప్పి. వాడు తక్కువ మంది చూస్తాడు ఇక్కడ సేవ ఉందా నేను చేస్తాను, వాళ్ళకి అక్కడ కష్టపడుతున్నారా సరే ఇక్కడ ఎల్డర్లీ మాతాజీ ఉన్నారు నేను చేరు తీసుకొస్తాను అక్కడ చేసే అంటే దే ఆర్ ఆల్వేస్ అంటే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అనేవాడు ఏ విధంగా ఎప్పుడు ఇటువంటి చూస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడ నాకు అవకాశం ఉంది, ఇక్కడ రూపాయి సంపాదించవచ్చా, అక్కడ రూపాయి సంపాదించవచ్చా, ఇక్కడ రూపాయి సంపాదించవచ్చా అని చెప్పి. ఎక్కడ రూపాయి కోసం కూడా, రూపాయి కోసము అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వస్తాడనమాట. బిజినెస్ అలా 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 ఉన్నవాడే బిజినెస్ చేయగలడు. రూపాయి రూపాయి కూడా వదులుకోకూడదు అనమాట. దెన్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అదే విధంగా సక్సెస్ఫుల్ డివోటీ అంటే ఎక్కడ నాకు భగవంతుని కృప, వైష్ణవ కృప వస్తుందంటే దానికోసము అతను ఏం చేయడానికి రెడీ అవుతాడు. సో ఈ అండర్స్టాండ్, నేను వైష్ణవ సాంగత్యంలో ఎందుకు వస్తా, సాంగత్యం ముఖ్యము, వైష్ణవ సాంగత్యం ముఖ్యం అంటాం కదా, ముఖ్యమే. ఎందుకు ముఖ్యము వైష్ణవ సాంగత్యం అంటే నాట్ ఫర్ సోషలైజింగ్. మనం చూస్తాం టెంపుల్లో సండే ఫిషన్ 100 మంది ఉంటారు, అదే ఎవరు కాంగ్రిగేషన్ లో పెళ్లి అంటే 300 మంది ఉంటారు అనమాట. నాకు అనిపిస్తుంది ఎక్కడ నుంచి వస్తారు 300 మంది భక్తులు అని చెప్పి. సో విఆర్ సో మనకి భక్తులు కావాలి, సోషలైజింగ్ కావాలి. నో, బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ పర్పస్ ఆఫ్ అసోసియేషన్. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో భక్తులు సేవ చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి మన యొక్క భిక్ష పాత్ర నిండుతుంది. ఎవరైతే తన భిక్ష పాత్రని నింపుకోగలుగుతారో దే ఆర్ యాక్చువల్లీ మోస్ట్ ఫార్చునేట్. సో గురువు యొక్క మన శిక్షా గురువులు, మన అథారిటీస్, వాళ్ళకి వాళ్ళ 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 హృదయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు తమ గురువులు సేవ చేయడానికి, తమ గురువు అంటే ఇక్కడ దీక్ష గురువు అని కాదు, ప్రభుపాద్ సింపుల్ చెప్పాలంటే. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ప్రభుపాద్. సో ఎనీ వన్ హూస్ అసిస్టింగ్ దట్ దే విల్ గెట్ లాట్ ఆఫ్ మర్సీ. సో 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 బై అసిస్టింగ్ అదర్స్ ఇన్ దేర్ సర్వీస్ టు కృష్ణ వీ గెట్ లాట్ ఆఫ్ మర్సీ అనమాట. కాబట్టి కాబట్టి దట్ ఈస్ యాక్చువల్లీ రియల్ ఫార్చ్యూన్. యుధిష్ఠిర మహారాజ్ ఇక్కడ చూసినట్లయితే విదురుడు ఎప్పుడు యుధిష్ఠిర మహారాజ్ గురించి ఆలోచిస్తుండేవాడు. యుధిష్ఠిర మహారాజ్ గుర్తించుకుంటాడు మా యొక్క చిన్నాన్నగారు ఎంత మా కోసము తపన పడ్డారు అని చెప్పి. తర్వాత తర్వాత విదురుడిని ఆ యొక్క కృతజ్ఞత భావంతో విదురుని అడుగుతారు యుధిష్ఠిర మహారాజ్. ఏమని అడుగుతారంటే, మై డియర్ అంకుల్, మీరు ఇన్ని కొన్ని సంవత్సరాల పాటు మీరు ఇలాగా సర్కమాంబులేటెడ్ అండి, అంటే మీరు యొక్క ఈ దేశమంతా తిరిగారు కదా, అతను బాధపడతారు. విదురుడు పాదాలు చూస్తారు, ఎందుకంటే రాజమహల్లో ఉండేవాడు విదురుడు, మంత్రి. హస్తినాపురం అనేది దేర్ ద కింగ్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ప్లానెట్. హస్తినాపురం అన్నది మొత్తం ప్రపంచానికే క్యాపిటల్. అది అటువంటి క్యాపిటల్ కి విదురుడు అనేవాడు మంత్రి. అంత గొప్ప పొజిషన్ నుంచి ఒక సాధువు రూపంలో అతను మొత్తం దేశమంతా పరిభ్రమిస్తారు. సో యుధిష్ఠిర మహారాజ్ అతని కష్టాన్ని తలుచుకొని బాధపడతారు, బాధపడి అడుగుతారు మీరు ఎలాగ మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు పోషించుకున్నారు అని చెప్పి అడుగుతారు. మరియు మీరు ఏ ఏ పుణ్యతీర్థాలను వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు అని చెప్పి యుధిష్ఠిర మహారాజ్ ఇక్కడ విదురుని అడుగుతారన్నమాట. సో దిస్ ఇస్ విదురుడు ఎలాగ తనని తాను కాపాడుకున్నాడు, ఎలాగ తనని తాను పోషించుకున్నాడు. ఇట్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ కృష్ణ. అతను కేవలం కృష్ణుడి మీదుగానే ఆధారపడి అతను బయటికి వెళ్తారు. యాక్చువల్గా వానప్రస్థ జీవితం అంటేనే ఇది. శాస్త్ర ప్రకారంగా 60 ఏళ్ళ తర్వాత వానప్రస్థ జీవితం. వానప్రస్థ జీవితం అంటే భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోతారు అనమాట. వానప్రస్థ, ప్రస్థం అంటే స్టేయింగ్, వన అంటే ఫారెస్ట్. దే గో టు ఫారెస్ట్. ఎవరు? హస్బెండ్ వైఫ్. అంటే వాళ్ళకి ఇంకా కుటుంబంతో సంబంధం కట్ అయిపోతుంది, వెళ్ళి వెళ్ళిపోతారు. అలా అని చెప్పేసి క్రెడిట్ కార్డులు బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు వెళ్ళరు, ఏం లేకుండా వెళ్తారు. అడగవచ్చు, ప్రభు ఏమీ లేకుండా మరి అడవులకు వెళ్తే ఎలా బతుకుతారు అని చెప్పి. అడవులకు వెళ్ళే పర్పసే అది, దట్ ఈస్ ద సోల్ పర్పస్. చూడండి, ఇక్కడ అడవులకు వెళ్ళావా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళావా, సముద్రాలకు వెళ్ళావా అనేది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, వానప్రస్థం అనే మాటకు అండర్స్టాండింగ్ ఏంటంటే, చూడండి, గృహస్థ జీవితం అంటే వన్ హ్యాస్ టు బి క్యాల్కులేటివ్. క్యాల్కులేటివ్ అంటే అన్ని చూసుకోవాలి. గృహస్థుడనేవాడు సంపాదించాలి, పిల్లల బాధ్యతలు ఇవి అవన్నీ ఉంటాయి కాబట్టి ఏ లెక్కలు ఆ లెక్కలు ఉంటాయి, లెక్కలు చూసుకోవాలన్నమాట. కానీ ఒకసారి ఒక స్థాయి దాటిన తర్వాత గృహస్థుడు అనేవాడు ఇంకా ఆ యొక్క ఫేస్, ఆ యొక్క జీవితాన్ని స్వస్తి పలికి పూర్తిగా భగవంతుని మీద శరణాగతం అవ్వాలి. ఎలా అవుతారు? మీ చేతిలో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్, గోల్డ్, ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటే కాదు. మనము అన్ని వదిలేసి వనాలకి వెళ్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పూట నీకు ఏం దొరుకుతుంది, నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? హౌ డు యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఈట్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్? నెక్స్ట్ ఏం దొరుకుతుంది తెలియదు. అంటే ఆ క్షణానికి భగవంతుడు దయచరిస్తే ఎవడో ఒకటి పిలుస్తాడు, ఏదో పండో కాయో దొరుకుతుంది. భగవంతుడు దయచరిచేప్పుడు దొరకదు. కాబట్టి ఆ వ్యక్తి సంపూర్ణంగా నీకు నచ్చినా నచ్చకపోయినా సరే భగవంతుని మీదగానే ఆధారపడి బతకాలి. అవునా కాదా? ఎందుకంటే అది చెయ్యాలనుకుని నేను చేయలేడు కాబట్టి. వానప్రస్థుడు అనేవాడు, వానప్రస్థుడు అనేవాడు పంటలు కూడా పండించకూడదు. 7వ స్కంధంలో మనం చూస్తాం. లేకపోతే అడవులకు వెళ్ళి అక్కడ కూడా పంటలు పండించుకొని అక్కడ ఇల్లు కట్టుకుని మళ్ళీ అక్కడ ఉండిపోగలడు. అలా కాదు. వానప్రస్థం మీన్స్ ఈ షుడ్ నాట్ ఈవెన్ కల్టివేట్. పంటలు పండించకూడదు, ఇల్లు కట్టుకోకూడదు. ఇది యాక్చువల్గా వానప్రస్థులు అనే వాళ్ళకి ఉండాల్సిన దట్ ఫ్యూచర్. సో కానీ దాని అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే, సంపూర్ణంగా భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు అనే స్థాయికి వెళ్ళడం అన్నమాట. ఆ స్థాయికి చేరుకోవడమే వానప్రస్థం యొక్క లక్ష్యం. ఓన్లీ ఐఎమ్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ కృష్ణ. అది వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ పరిస్థితిలో మనల్ని మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఈరోజు మన ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను ఎవరు కాపాడుతున్నారంటే, నా ఇల్లు కాపాడుతుంది, మా అమ్మ కాపాడుతున్నారు, నాన్న కాపాడుతున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుతుంది అనుకుంటాను. సడన్ గా మనల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు, టెర్రరిస్టులు చేసేసి నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోయి, కాశ్మీర్లో తీసుకెళ్ళిపోయి డన్లో పెట్టేశారు. అప్పుడు గన్ పాయింట్ లో నీకు ఇది ఉంది, అంటే ఇది పిస్టల్ ఉంది, అప్పుడు చెప్పండి. అటువంటి సందర్భంలో మనల్ని ఎవరు కాపాడుతారని మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తురాదు, భగవంతుడే గుర్తుకొస్తాడు. కానీ ఇంట్లో ఉన్నాడు భగవంతుడు గుర్తుకురాడే, ఎందుకంటే మనకి వేరే ఉపాధులు ఉన్నాయి కూడా కాబట్టి. అక్కడ మనకు తెలుసు ఇప్పుడు బతికానంటే భగవంతుడు దయే, లేకపోతే బతకను. దట్ మీన్స్ ఇట్ ఈస్ అక్కడ మనకి సర్కమ్స్టాన్షియల్లీ అలా పరిస్థితి వచ్చింది. కానీ వానప్రస్థ జీవితం అంటే వాలంటరీలీ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. యాక్చువల్ వానప్రస్థ అనే మీనింగ్. ఈవెన్ సింపుల్ ఫర్ దట్ మ్యాటర్ సన్యాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్. సో మేము బ్రహ్మచారం తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ మొత్తం మందిరానికి ఇచ్చేయాలి, లేకపోతే మీ తల్లిదండ్రులకు ఇచ్చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు బ్రహ్మచారి అనే వాళ్ళకి. అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్, మేము ఆశ్రమంలో జాయిన్ అయినప్పుడు మాకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది, మెనీ పీపుల్ వాంట్ టు జాయిన్, దేనికంటే కొంతమందికి ఏదో లవ్ ఫెయిల్యూర్ అంటారు, కొంతమందికి ఏదో చదువు అంటే ఇష్టం లేదు అనుకుంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి దానికోసం ఒకరు బ్రహ్మచారి అవ్వకూడదు. దేనికోసం అవ్వాలంటే కేవలం గురువు కృష్ణ సేవ కోసం అవ్వాలి, రైట్? సో సో రాజేశ్వరు ఆస్క్స్ మా అథారిటీ మమ్మల్ని అడిగారు జాయినింగ్ అప్పుడు, చూడండి ఈరోజు ఇస్కాన్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మీకు రోటీ కప్పడం మకాన్, అంటే మీకు వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి సంస్థిస్తుంది. కానీ మీకు అండర్స్టాండింగ్ ఏముండాలి, సంస్థ మిమ్మల్ని పోషిస్తుందా, కృష్ణుడు మిమ్మల్ని పోషిస్తున్నాడా, ఆ అండర్స్టాండింగ్ క్లారిటీ ఉందా అని అడుగుతారనమాట. సంస్థ పోషిస్తుంది అనుకుంటే డోంట్ జాయిన్, మీరు ఆశ్రమంలో జాయిన్ అవ్వద్దు. కృష్ణుడు పోషిస్తున్న నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి. రెండోది, రేపొద్దుట భౌతిక ప్రపంచం సంస్థ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. రేపొద్దుట ఏదో కారణం వల్ల ఇస్కాన్ సంస్థని, ఇస్కాన్ సంస్థ లేదు ఏదో కారణం వల్ల థియరటికల్లీ, సో అప్పుడు మీరేం చేస్తారు? నేనైతే బృందావన్ వెళ్ళి మధుగరి, మధుగరి అంటే భిక్ష, మధుగరి చేసుకుంటాను, మీరు నాతో పాటు వస్తారని అడిగారు అనమాట. సో యువర్ ఆల్ లైక్ మై గాడ్, ఈ యాంగిల్ ఇప్పుడు ఆలోచించలేదు ప్రభు, వీ నెవర్ థాట్ ఇన్ దిస్ డైరెక్షన్, బట్ దెన్ వి సెడ్ yes, we are ready. ఈరోజు సంస్థ ఉంది కాబట్టి మాకంటూ ఒక మూడు పోట్లు వేడివేడి చపాతీస్ దొరుకుతాయి, తల మీద ఫ్యాన్ ఉంటుంది, వేసుకోవడానికి బట్టలుంటాయి, నలుగురు వచ్చి దండం పెడతారు. రేపు సంస్థ లేకపోవచ్చు ఏదో కారణం వలన, కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బతికేస్తున్నాము, ఇప్పుడు అదేం లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారని అడుగుతారు అనమాట. అప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడని నమ్మకంతో కృష్ణుడి సేవ కోసం మీరు శ్రవణం కీర్తనం చేసుకుని మధుకారం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా అని ఆస్క్. అండ్ వి సెడ్ yes. సో దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. ఏంటంటే సంహోరదారు, మనం గృహస్థులమా, వానప్రస్థులమా, సన్యాసులమా, బ్రహ్మచారులమా, ఈ ఆశ్రమాలు అది ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం అంటే మనము, మన అండర్స్టాండింగ్ ఏంటి, మనం కృష్ణుడు మీద ఆధారపడి బతుకుతున్నామా, లేకపోతే మనము ఈ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మీద ఆధారపడి బతుకుతున్నామా, అంటే గృహస్థులు అంటే తన ఉద్యోగాన్ని చూసుకుని బతికేస్తున్నాడా, బ్రహ్మచారి అంటే తన యొక్క ఆ టెంపుల్ స్టేటస్ బతికేస్తున్నాడా. బ్రహ్మచారిలో కూడా కొంతమంది ప్రభు నేను ఈ టెంపుల్కి వెళ్ళండిరా అంటే నేను వెళ్ళను, ఎందుకు ఆ టెంపుల్ చాలా కష్టము, మా టెంపుల్లో 100 మంది బ్రహ్మచారులు ఉంటారు, బోన డబ్బులు ఉంటాయి, ఈ టెంపుల్లో డబ్బులు లేవు. దట్ మీన్స్ వాట్, నువ్వు అయింది బ్రహ్మచారి, కానీ బ్రహ్మచారి అయిన తర్వాత కూడా నువ్వు ఈ టెంపుల్ అయితే నాకు కష్టము, ఆ టెంపుల్ అయితే సుఖము అంటే దాన్ని కోరుకుంటున్నావంటే దట్ మీన్స్ పర్పస్ లాస్ట్ అయినట్టే కదా. మన అథారిటీస్, మన గురువులు, మన కృష్ణుడు, జీబీసి ఏ చెప్తే మనం చెయ్యాలి. ఓకే, సో సమ్ టైమ్స్ ఒక మంచి టెంపుల్ నుంచి ఒక చిన్న టెంపుల్ వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. వీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్ బికాస్ దట్స్ అ సర్వీస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్ దాట్ వానప్రస్థం అనే మాట పర్పస్ అర్థం ఏంటంటే వి షుడ్ ఇంక్రీజ్ అవర్ డిపెండెన్స్ ఆన్ కృష్ణ. గృహస్థ జీవితం అయినా సరే అంతే చెప్పాలంటే, అందుకే శ్రీ చైతన్య మహాప్రభులు వారు శ్రీవాస్ ఠాకూర్ ని అంతగా ఇష్టపడ్డారు. ఎందుకంటే శ్రీవాస్ ఠాకూర్ ఉద్యోగం చేసేవాడు కాదు, కుటుంబం ఎలా నడుస్తుంది, అతను పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, మాలినీదేవి శ్రీవాస్ ఠాకూర్, రోజు సాయంత్రం రాత్రులంతా ఆ శ్రీవాస్ సంఘంలో కీర్తన అయ్యేది, డే టైం నగర సంకీర్తన అయ్యేది. ఇంకా తెల్లారి కీర్తనే, రాత్రి కీర్తనే, ఇంకా ఉద్యోగం, ఇంకా ఉద్యోగం ఏం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు ఎలాగని చెప్పి ఒకసారి మహాప్రభు అందరి మీద అడుగుతారు, శ్రీవాస్ ఎప్పుడు నాతో పాటు ఉంటున్నావు, నీకు సంపాదన ఎలా వస్తుంది, నీ పిల్లల్ని పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు అని అడుగుతారు, భార్య పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు అని అడుగుతారు మహాప్రభు. నాకు శ్రీవాస్ ఠాకూర్ చెప్తారు, నాకేం తెలియదు మై డియర్ లార్డ్, నేను నాకు ఏ అవసరం వచ్చినా సరే 3 సార్లు ఇలా కొడతాను, 3 టైమ్స్ ఐ డూ లైక్ దిస్, నాకు కావాల్సింది ఇంట్లోకి వచ్చేస్తుంది అంటారనమాట. అంత నమ్మకం ఆయనకి, నేను 3 సార్లు కొట్టాను, 4వ సారి కల్లా రాకపోతే నేను గంగనదో దూకేస్తాను అనమాట. ఐ డై మై సెల్ఫ్, ఐ డ్రౌన్ మై సెల్ఫ్. సో మహాప్రభు షాక్ అనమాట, ఎంత నమ్మకమా నీకు, యాక్చువల్గా ఈ సన్యాసమైన బ్రహ్మచర్యమైన వానప్రస్థమైనా సరే ఆ యొక్క నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం కోసమే. అదర్వైజ్ ఈ బట్టలు, ఈ హెయిర్ స్టైల్, దిస్ ఆల్ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్. అంతరంగికంగా నీ అండర్స్టాండింగ్ ఏంటి? కృష్ణుడు నన్ను పోషిస్తున్నాడా, లేకపోతే ఈ యొక్క నా బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, నా చదువు, నా సంస్థ ఇది మనల్ని పోషిస్తుందా? ఆ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. గృహస్థులకి అదే అండర్స్టాండింగ్ ఉండాలి. అంతేగాని ఓ రూపాయి టెంపుల్కి రూపాయి ఇవ్వాలంటే మనము వంద సార్లు ఆలోచిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అంటే కృష్ణుడు సేవ చేస్తే మనం తగ్గిపోతున్నాము అనే భావన మనకు ఉంటే అంటే దాని అర్థము నువ్వు నిన్ను కృష్ణుడు పోషించట్లేదు, నిన్ను నీ బ్యాంక్ బ్యాలెన్స్ పోషిస్తుంది. ఆ అండర్స్టాండింగ్ మనకు ఉన్నట్లక. దట్ మీన్స్ వీఆర్ యాక్చువల్లీ నాట్ గృహస్థాన స్థాయికి ఇంకా చేరుకోలేదు, ఇంకా గృహమే స్థాయిలోనే ఉన్నట్లక. సో బతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం మనం బతకూడదు. అది ఏ ఆశ్రమం అయినా సరే, బ్రహ్మచారి ఆశ్రమైనా, గృహస్థ ఆశ్రమైనా, సన్యాసి అయినా, వానప్రస్థ అయినా సరే. నేను కొంచెం గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు క్లాస్ మొత్తం వైరాగ్యం గురించి, కాబట్టి ఈ అధ్యాయం మొత్తం వైరాగ్యం గురించే వర్ణింపబడి ఉంటుంది. సో లైక్ దిస్ విదురుడు అడుగుతారు, విదురుడు ఈ విధంగా కేవలం కృష్ణుడి మీద ఆధారపడి మొత్తం తిరుగుతారనమాట. ఆ నెక్స్ట్ మినిట్ ఏమిటో కూడా తెలియదు. సో మనం కూడా సమ్టైమ్స్ కొన్ని కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవాలి. కృష్ణానంద ప్రభుతో యాత్రకి వెళ్తే, కృష్ణానంద ప్రభు విజయవాడ చాలాసార్లు వచ్చారు, చాలా మంది భక్తులకి కృష్ణానంద తెలుసు. ఆయనతో ఇప్పుడు అంటే తెలియదు, మా టైమ్స్ లో 2003-2004 ఆ టైంలో ఆయనతో యాత్రలకు వెళ్ళేవాళ్ళము. ఆయన యాత్రలు ఎలా ఉంటాయంటే ఆ పూటకి ఎక్కడ పడుకుంటావో నీకు తెలియదు, ఆ పూటకి ఏం తింటావో నీకు తెలియదు. ఆయన అలా ఉండేవారు, ఆయనతో మేము అలాగే ఉండేవారు. కానీ అప్పట్లో మేము కుర్రోళ్ళమే, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట, మాకు పిచ్చి అయిపోయి అర్థమయ్యేది కాదు. మొదటి 2 రోజులు తలపెట్టుకున్నాం అనమాట, ఏంటి అసలు ఇది, తెల్లారి తిన్నామంటే మళ్ళీ నెక్స్ట్ రోజు తినాల్సి వస్తుంది అని చెప్పి. కానీ 2 రోజుల తర్వాత అందులో ఆనందం తెలిసింది కంప్లీట్ గా. అంటే శరీరం శారీరక స్థాయి నుంచి బయటకు వచ్చిస్తామా అనిపించింది అనమాట. యాక్చువల్ గా నాకు చెప్పాలంటే ఎన్నో యాత్రలకు వెళ్ళాను, కానీ ఆ యాత్ర స్పెషల్. ఎందుకంటే నిజంగా నేను శరీరం అనే విషయం మర్చిపోతాను అనమాట. అలా ఉంటుంది యాత్ర అసలు, బికాస్ ఆ పూట దొరికితే దొరికింది, భోజనం దొరకకపోతే లేదు, దట్స్ ఇట్. నిద్ర ఆహారం అదేమి ఆయన యాత్రలో ఉండేవి కాదు అప్పట్లో. సో కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఆన్ కృష్ణ అలా ఉండేది అప్పట్లో. నెక్స్ట్ అప్పుడు తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్ విదురుని ఉద్దేశించి ఒక శ్లోకం చెప్తారు. ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైన శ్లోకం ఇది. భవద్విగ విదా భాగవత తీర్థ భూత స్వయం విభో తీర్థి కుర్వాణి తీర్థి కుర్వంతి తీర్థాని స్వాంతస్తేరా గదాభృత తీర్థి కుర్వంతి తీర్థాని. ప్రభుపాదు ఈ లైన్ వాడతారు ఇప్పుడు. తీర్థి కుర్వంతి తీర్థాని అంటే దీని అర్థం ఏంటంటే భవద్విధ భాగవత తీర్థభూత స్వయం విభో. తీర్థభూత స్వయం విభో అంటే మై డియర్ లార్డ్ అంటే విదురుని ఉద్దేశం చెప్తున్నారు అన్నమాట. ఏమంటున్నారంటే మీరు స్వయంగా పుణ్యతీర్థులే అని చెప్పి. పుణ్యతీర్థులు అంటే మీ శరీరము, మీ శరీరమే ఒక పుణ్యతీర్థం, వేరే పుణ్యతీర్థాలు అవసరం లేదు. యువర్ సెల్ఫ్ ఇస్ ఎ పుణ్యతీర్థం, మీరే స్వయంగా పుణ్యతీర్థులు. వైష్ణవుడు ఇదొక పేరు మనం చెప్పుకున్నాం కదా ముందు. వైష్ణవాళ్ళు అంటే భాగవతం అంటే భాగవతం అంటే ఇద్దరు, పుస్తక భాగవతము, వ్యక్తి భాగవతము. అంటే వ్యక్తులను కూడా భాగవతులు అంటారనమాట, అంటే ఆ స్థాయిలో ఉండేవాళ్ళని వాళ్ళు భాగవతులు అంటారు. అదే వాళ్ళని కూడా పుణ్యతీర్థులు అంటూ అంటారు. పుణ్యతీర్థులు అంటే వాళ్ళే స్వయంగా పుణ్యతీర్థాలతో సమానము. మనం ఆ శ్లోకం భాగవతంలో మొదటి స్కందం 2వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది కదా, శుశ్రూషోషద్ధ దానస్య వాసుదేవా కథం రుచి శాన్ మహత్సేవయా విప్ర పుణ్యతీర్థాని సేవనాథులు మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవ. అంటే గొప్ప వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకు? ఎందుకంటే గొప్ప వాళ్ళు స్వయంగా పుణ్యతీర్థాలతో సమానము. దే దెంసెల్వ్స్ ఆర్ హోలీ ప్లేసెస్. అర్థమైందా, వాళ్లే స్వయంగా పుణ్య తీరుతారు. అంటే ఇప్పుడు ప్రభుపాదులు వారు ఇప్పుడు పరమ పూజ జయపద మహారాజు వచ్చారు అనుకోండి ఇక్కడికి, అంటే జయపద మహారాజు వస్తున్నట్టు కాదు, స్వయంగా మాయాపూర్ వస్తున్నట్టు లెక్క. బికాస్ ఆయన హృదయంలో ఎప్పుడు చైతన్య మహాపూర్ ఉంటారు కాబట్టి, యూర్ అండర్స్టాండింగ్. సిమిలర్లీ శ్రీల ప్రభుపాదులు వారు, యూనో హీఈస్ యూనో హీఈస్ ఆయన ప్రపంచం అంతా తిరిగారు, ఎక్కడెక్కడ పాదం పెట్టారో ఆ పాదము వృందావనంతో సమానము ఆ ప్రదేశం. ఎందుకంటే ప్రభుపాద్ అంటే ప్రభుపాద్ సత్స్వరూప్ మహారాజ్ రాస్తారు, ఏమని రాస్తారంటే ప్రభుపాద్ నెవర్ లెఫ్ట్ వృందావన్. ప్రభుపాదుల వారు వృందావనాన్ని విడిచిపెట్టలేదు, ప్రభుపాదుల వారు వృందావనాన్ని తనతో పాటు తీసుకెళ్లారు, వృందావనాన్ని తనతో పాటు తీసుకెళ్లి ప్రపంచమంతా వృందావనాన్ని స్థాపించారు. వృందావన్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. వృందావనం కేవలం స్థలమే కాదు, వృందావనకు వెళ్ళి అక్కడ కూడా నువ్వు గొడవలు పడి కంప్లైంట్లు చేసి కామెంట్లు కొట్టావంటే నువ్వు వృందావనం వెళ్ళినట్టే లెక్క. వృందావన్ ఇస్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రభుపాదుల వారు వృందావన వాసి, హిజ్ హార్ట్ ఇస్ వృందావన్. కాబట్టి తన ఎక్కడికి వెళ్ళినా సరే తన హృదయం వృందావనం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశం వృందావనం అవుతుంది. అదే విధంగా ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ ఏమంటున్నారంటే, మై డియర్ విదుర, మీరు ఎక్కడుంటే అదే పుణ్యతీర్థము, ఎక్కడుంటే అదే పుణ్యతీర్థం. శ్రీల ప్రభుపాద వారు ఎక్కడుంటే అదే పుణ్యతీర్థము. అందరూ ఏమంటారు, తీర్థి కుర్వంతి తీర్థాని. అంటే దాని అర్థం ఏంటి, ద హోలీ ప్లేసెస్ ఆర్ మేడ్ హోలీ బై యువర్ ప్రెజెన్స్. అంటే పుణ్యతీర్థాలకి పుణ్యతీర్థం అనే పేరు ఎలా వస్తుంది, ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు, మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. అంటే పుణ్యతీర్థాలు అంటే పుణ్యాత్మలు ఉండే ప్రదేశాన్ని పుణ్యతీర్థాలు అంటారు అన్నమాట. అంటే భక్తుల్ని కూడా స్వయంగా పుణ్యతీర్థము అంటారు. మరియు పుణ్యతీర్థాలు అనే పుణ్యతీర్థాలుగా పేరు ఎందుకు వస్తుందంటే పుణ్యాత్మలు అక్కడ ఉంటారు కాబట్టి పుణ్యతీర్థాలు అనే పేరు వస్తుంది. అది అక్కడ ప్రిన్సిపల్. సో అదే సైడ్ శిల భక్తి తీర్థ మహారాజ్, భక్తి తీర్థ మహారాజ్ గురించి 3 డేస్ ముందు చెప్పారు. భీష్మ పితామహ సెక్షన్ వచ్చినప్పుడు ఆయనకి మెలనోమా క్యాన్సర్ వచ్చినప్పుడు అందరూ భక్తులందరూ చెప్తారు, మహారాజ్ మీరు అలాగే ఎక్కువ బతకారు కదా, బృందావనం వెళ్ళిపోండి, అక్కడ మీ చివరి రోజులు అక్కడ గడపవచ్చు అని చెప్పి. కానీ భక్తి తీర్థ మహారాజ్ ఒప్పుకోరు, నో నేను ఎక్కడే ఉంటా, గీతానగరి టెంపుల్ నేను అమెరికాలో ఉంది, నేను ఎక్కడే ఉంటాను నేను. ఎందుకంటే ఈ ప్రదేశంలో ప్రభుపాదుల వారు వచ్చారు, ఈ ప్రదేశంలో ప్రభుపాదుల వారి మందిరాన్ని స్థాపించారు కాబట్టి, ప్రభుపాదుల వారు ఈ ప్రదేశంలో తన పాదం మోపారు కాబట్టి ఈ ప్రదేశము వృందావనము కాబట్టి నేను వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇదే వృందావనం ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా శిష్యులు అందరూ తెలియాలి, అందరికి తెలియాలి ప్రభుపాదుల వారు ఎక్కడ అడుగు పెట్టారో అది వృందావనం అని స్థాపించడం కోసమైనా సరే నేను ఇక్కడే ఉంటాను. నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఎక్కడ ప్రాణం విడిచిపెట్టినా సరే భూలోకానికి వెళ్తాను, ఎందుకంటే ఇది వృందావనంతో అభిన్నం కాబట్టి. దట్ ఈస్ ద ఫెయిత్ భక్తి తీర్థ మహారాజ్ హ్యాడ్. నేను స్థాపించాలనుకున్నాను ఈ వాస్తవాన్ని. ఏ వాస్తవాన్ని, ప్రభుపాదుల వారు ఎక్కడ అడుగు పెట్టారో అది వృందావనము కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళవలసిన లేదు, నేను ఎక్కడే నా ప్రాణాన్ని విడిచిపెడతాను, ఇది వృందావనం కాబట్టి అని చెప్పి. దట్ ఈస్ భక్తి, అది అంత నమ్మకం భక్తి తీర్థ మహారాజుకి ప్రభుపాదుల మీద. ఎందుకంటే మనం చూడొచ్చు వృందావనం అనేది ఒక చేతన, అది కేవలం ప్రదేశం మాత్రమే కాదు, ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ వెళ్ళి తన టచ్ చేశారో ఆ ప్రదేశం మొత్తం వాళ్ళ చేతన వృందావనం చేతన అండి. వృందావన చేతన మీన్స్ ది వృందావన్ కాన్షియస్నెస్ మీన్స్ కాన్షియస్నెస్ దట్ ఐఎమ్ సర్వెంట్, కృష్ణ ఇస్ ద మాస్టర్, ఆల్ ద డివోటీస్ ఆర్ ద మాస్టర్స్. భక్తులకి కృష్ణుడికి వాళ్ళు నా స్వాములు, నేను సేవకుణ్ణి. నీ భావం ఇదైతే నువ్వు ఉండే ప్రదేశం వృందావనము. దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్, దట్ ఇస్ వృందావన్. సో ప్రభుపాదుల వారు వృందావనం తీసుకెళ్లారు. యాక్చువల్గా పుణ్యతీర్థాలకి మనం పుణ్యతీర్థాలకు వెళ్తాము, కాశీ గయా అని చెప్పి శాస్త్రాలు చెప్పబడి ఉంది. మందిరానికి కూడా వెళ్తాము, మందిరానికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోము. నాకు గుర్తుకుంది భక్తులకు రాకముందు మా నాన్నగారు తీసుకెళ్లేవారు కోవెలకి, గంట కొట్టే వాళ్ళము, అట్టుపళ్ళు ఇచ్చేవాళ్ళము, పూజారి ఏదో షడగోం పెట్టేవాడు, అక్కడ కూర్చునే వాళ్ళం అనమాట. కాసేపు ఒక పావుగంట కూర్చొని కబుర్లు కొట్టుకొని కొబ్బరి ముక్క కొట్టుకొని తినేసి బయలుదేరిపోయేవాళ్ళం. థ్యాంక్ గాడ్ అక్కడ లైఫ్ మెంబర్షిప్ లాంటివి ఏం లేవు, ఎవరు డొనేషన్ అడిగేవారు కాదు, కాబట్టి భయం లేకుండా కూర్చునే వాళ్ళం మేము. సో కానీ అండర్స్టాండింగ్ ఏంటి, ఎందుకు కూర్చోవాలి గుడ్డు దగ్గర కాసేపు? ఎందుకంటే కూర్చోవాలి కాబట్టి కూర్చుని పోతున్నాం అంతే. కానీ ఎందుకు కూర్చోవాలంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్లో సాధువులు అనే వాళ్ళు ఉండాలి కాబట్టి, ఉంటారు కాబట్టి మనం అక్కడ ఉంటే ఎవరైనా వచ్చి మనకి కొంచెం కృష్ణుడు గురించి చెప్తారు, అది అండర్స్టాండింగ్. సిమిలర్లీ పుణ్యతీర్థంకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేసి వెంటనే ఫ్లైట్ లో వచ్చేస్తే అది కాదు. సరే కాశీ వెళ్ళాము గంగానదిలో స్నానం చేస్తాము వచ్చేస్తాము, నో, అక్కడ సాధువులతో మనం సాంగత్యం తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో నిజమైన సాంగ సాధువులు ఎక్కడ ఉన్నారనేది చూసుకోవాలి మనము, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో యాక్చువల్ గా మీకు ఈ గంగానది ఆవిర్భావం ఆ యొక్క లీల ఉంది కదా, ఏ స్కందంలో వస్తుంది? ఎంతో స్కందంలో వస్తుంది అనుకుంటాను, 9th క్యాంటోలో వస్తుంది అనుకుంటా, 9th క్యాంటోలో అక్కడ వస్తుంది. ఏమని వస్తుంది అంటే గంగానది భగీరథుని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, ఫస్ట్ అడుగుతుందంటే హూ విల్ కంట్రోల్ మై ఫోర్స్. ఇప్పుడు నేను గంగానది ఏంటి, స్వయంగా భగవంతుని యొక్క చరణ పాదాల నుంచి వస్తుంది కదా చరణామృతము. సో అంత అంటే నేను అక్కడ నుంచి వస్తున్నాను, విరజానది కాసేసుకుని వస్తున్నాను, బ్రహ్మాండంలో నుంచి వస్తాను. సో నా యొక్క దాటి ఆ తాకిడి ఆ ఒత్తిడిని ఎవరు తట్టుకోగలరు అని చెప్పి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమడుతుందంటే, సరే భూలోకంలోకి వస్తున్నాను, మీరు అడిగారు భూలోకంలోకి రావాలి నన్ను, ఎవరు అడుగుతున్నారు? గంగానది అడుగుతుంది, గంగానది భగీరథుడితో అడుగుతుంది అనమాట. సరే భూలోకంలోకి నేను వస్తాను, అందరు పాపాత్ములు నాలో స్నానం చేస్తారు, మరి వాళ్ళ పాపాలన్నీ నాలో విడిచిపెట్టేస్తారే, మరి నేను పాపాత్మురాలను అయిపోతాను, నన్ను ఎవరు పరిశుద్ధం చేస్తాను అని అడుగుతుంది అనమాట. దీనికి సమాధానం ఏంటి, మొదటి ప్రశ్న ఏంటి, నా దాటిని ఎవరు తట్టుకోగలరు? పరమశివుడు తన జట్టులో వేసి బంధిస్తాను అనమాట, తర్వాత తన జట్టులోనికి విడిచిపెడతారు. మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే పరమశివుడు. రెండో ప్రశ్న సమాధానం ఏమిటి, అందరు పాపాత్ములు నాలో స్నానం చేసి తమ పాపాలను విడిచిపెట్టేస్తారు, మరి నేను ఎలా పరిశుద్ధురాలను అవుతాను? దానికి సమాధానం ఏంటంటే భక్తులు, వైష్ణవులు మీలో దిగి స్నానం చేసినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క పాపాలు, మిగతా వాళ్ళు పాపాలు విడిచిపెట్టేస్తారు కదా, ఆ పాపాలన్నీ పరిశుద్ధం అయిపోతాయి. ఎందుకంటే వైష్ణవులు తమ హృదయంలో విష్ణువుని ఎప్పుడు ఉంచుకుంటారు కాబట్టి, ఎక్కడైతే విష్ణువు ఉంటారో అష్టావీరం శుద్ధం అపాప విద్ధం ఉపనిషత్తులో వస్తుంది. వైష్ణవులు అంటే భగవంతుడు విష్ణువుని హృదయంలో ఉంచుకుంటారు కాబట్టి వారి సంపర్కంలో ఏమొచ్చినా సరే అది పాపం పోతుంది, ఆ విధంగా మీరు పవిత్రాలు అవుతారని చెప్పి గంగాదేవిని చెప్పడం జరుగుతుంది. గంగానదిని కూడా ఎవరు పవిత్రం చేస్తారు, వైష్ణవులు పవిత్రం చేస్తారు. భజన ఉంది కదా, వైష్ణవ భజన ఉంది కదా, ఏంటది, ఏ బార కరుణా కరో వైష్ణవ గోసాయి, ఏ బార కరుణాకరు వైష్ణవ గోసాయి. సో ఆ సాంగ్ లో వస్తుంది గంగారా పరశం చెప్తుంది. సో గంగా అనేది కూడా ఎవరు పరిశుద్ధం చేస్తారంటే వైష్ణవులు అనమాట. తీర్థి కుర్వంతి తీర్థాని అంటే పుణ్యతీర్థాలను కూడా పవిత్రం చేసే గొప్పవాళ్ళు మీరు అని చెప్పి. కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎందుకు గొప్ప అంటే, ఇప్పుడు వృందావనం వెళ్తున్నామండి, నిజం చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం నేను వృందావనం వెళ్ళినప్పుడు నాకు వృందావనం అసలు అర్థం కాలేదు, నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఇది వృందావనమా, దీని గురించి నేను ఎన్ని ఏళ్ళు కలకన్నానా అని చెప్పి. ఎందుకంటే దక్షిణ భారతంలో వాళ్ళకి వృందావనాన్ని అర్థం చేసుకోవడం కష్టమే మొదటిసారి వెళ్తే. ఎందుకంటే దక్షిణ భారత టెంపుల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, మెయింటెనెన్స్ ఇది అది, వృందావన్ ఇస్ లైక్ ఐ కౌంట్ అప్రిషియేట్. కానీ రెండవసారి వెళ్తే అంటే ఫస్ట్ రోజు, కానీ వారం రోజులు ఉన్నాను మహారాజు లెక్చర్ విన్నాను, ఆ 8 రోజులు మహారాజు లెక్చర్ విన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇది వృందావనం అని చెప్పి. ఎందుకంటే వృందావన్ స్పెషల్ బికాస్ ఆఫ్ ద డివోటీస్. వృందావనం ఎందుకు స్పెషల్ అంటే వృందావన సాధువులు, ఆ సాధువుల యొక్క గొప్పతనం తెలిసినప్పుడు, ఎప్పుడైతే నేను ఘనశ్యామ్ బాబా గురించి విన్నానో, ఓకే అంటే ప్రేమ అనేది ఇంతలా ఉంటుందా, మరి ఇంత ఇంత పరాకాష్ట, ప్రేమకు పరాకాష్ట మనం తెలియాలంటే వృందావన్ యొక్క సేజస్ గురించి వినాలన్నమాట. సో దిస్ ఇస్ లవ్, ఇదా ప్రేమ అంటే, ఇదే వృందావన ప్రేమ అంటే అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది, ఓకే అందుకే వృందావన స్పెషల్ అని చెప్పి. బాహ్యంగా చూస్తే మనకు అనిపించకపోవచ్చు. సో ఒక పుణ్యతీర్థం అనేది దేనికి స్పెషల్ అంటే, ఎందుకు అది గొప్ప అంటే, ఒకటి సటన్లీ భగవంతుని లీలా చేసే లీలాస్థలి, రెండోది ఏంటంటే పుణ్యాత్మలు అక్కడ ఉంటారు కాబట్టి. కాబట్టి పుణ్యాత్మలు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలి ఎంతో పవిత్రమవుతుంది. అందుకనే నాకు, నేను విజయవాడ వచ్చినప్పుడు అథారిటీస్ నాకు చెప్పారనమాట, ఏమని చెప్పారు, చూడు ఏదైనా సరే రెగ్యులర్ గా సాధువులు టెంపుల్కి రావాలి, సన్యాసులను టెంపుల్ తీసుకురా అని చెప్పి. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ట్రై టు ఇన్వైట్ యాజ్ మెనీ సన్యాసిస్. ఐఎమ్ ట్రయింగ్, నేను రెండేళ్ళు ప్రయత్నిస్తున్నాను, అరాకోర అవుతున్నాయి, బట్ టెంపుల్ మనం ఇస్కాన్ విజయవాడ టెంపుల్ ఇంకొంచెం ఇంకొంచెం ఫేమస్ అయితే ఆటోమేటిక్ గా గొప్ప వ్యక్తుల యొక్క దృష్టిని ఆకర్షిస్తాం మనము, వాళ్ళ మటుకు వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి. ఎప్పుడైతే గొప్ప వ్యక్తులు మన దగ్గరికి వస్తారో, మన మందిరానికి వస్తారో, వాళ్ళ పాదము మన మందిరంలో పడుతుందో, ఆటోమేటిక్ గా అన్ని అరిష్టాలు పోతాయి. ఈ దోషము, వాసు దోషము, ఆ దోషాలు, అన్ని దోషాలని ఇది చేసే శక్తి వైష్ణవుల యొక్క పాదాలకు ఉందన్నమాట. సో వి షుడ్ నా ద సక్సెస్ ఇస్ దాట్ నా, ఏదో ఒక విధంగా వైష్ణవుల యొక్క మన వైష్ణవుల్ని మనం కృపని మనం ఆకర్షించగలిగితే అది మన అదృష్టం. మన అదృష్టం బాగుండి జననివాసం స్వయంగా ఇక్కడికి వచ్చారు, నిత్యానంద పాదకులు వచ్చాయి ఇక్కడ, నిత్యానంద పాదకులు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో మంచి అవ్వబోతుంది అని నాకైతే నమ్మకం ఉండేది, జననివాస ప్రభు అడుగు పెట్టారు కాబట్టి. లెట్ అస్ సీ, సో నెక్స్ట్ శ్లోకం విల్ గో. సో యుధిష్ఠిరు మహారాజు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, అంటే ఫస్ట్ విదురుణ్ణి మెచ్చుకుంటున్నారు. మొదట ఏమడిగారు విదురుణ్ణి, మీరు ఎలాగ ఇన్నేళ్ళు ఉన్నారు, ఎలాగ మిమ్మల్ని మీరు పోషించుకున్నారు, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీరు తీర్థి కుర్వంతి తీర్థాన్ని, మీరు స్వయంగా పుణ్యతీర్థములు, మీరు పుణ్యతీర్థాన్ని కూడా పవిత్రం చేసే అంతటి పుణ్యాత్ములు మీరు అని చెప్తారు. మూడో తర్వాత ఏమడుతారు, భగవంతుని గురించి అడుగుతారు అనమాట, మీరు ఖచ్చితంగా ద్వారకా వెళ్ళే ఉంటారు, ద్వారకలో కృష్ణుడు ఎలా ఉన్నారు మరియు ద్వారకలో మిగతా ద్వారకా వాసులు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి యుధిష్ఠిరు మహారాజ్ విదురుని అడుగుతారు. సో అక్కడ కృష్ణ దేవత అనే పదాన్ని వాడతారనమాట. కృష్ణ దేవత అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు, ద్వారకా వాసులను ఉద్దేశించి చెప్తున్నారు. అంటే ఎవరైతే నిత్యము కృష్ణునికి సేవ గురించి స్మరిస్తూ ఉంటారే వాళ్ళని కృష్ణ దేవత అంటారనమాట, కృష్ణ దేవత అంటారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నామా అనేది ముఖ్యం కాదు, మన యొక్క చేతన ఎక్కడున్నది అనేది ముఖ్యం మనకి. చూడండి, ద్వారకలో సత్రాజిత్ ఉన్నాడు, సత్రాజిత్ కూడా ద్వారకలోనే ఉండేవాడు. కానీ సత్రాజిత్ ఎవరిని పూజించేవాడు, కృష్ణుని పూజించేవాడు కాదు, ఎవరిని పూజించేవాడు, సూర్యదేవుని పూజించేవాడు. అంటే స్వయంగా భగవంతుని ధామంలో ఉండి కూడా నువ్వు భగవంతుని పూజించకుండా వేరే దేవతను పూజిస్తున్నావు, అంటే అలాంటి వాళ్ళు ఉంటారనమాట. సిమిలర్లీ మథురలోనే వసుదేవుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు. వసుదేవుడి యొక్క చేతన ఏంటి, కంసుడి యొక్క చేతన ఏంటి, అవునా కాదా? సిమిలర్లీ యూ మే బి ఇన్ దిస్ ప్లేస్, మనం ఇక్కడ ఉండొచ్చు, వి షుడ్ బి ఆఫ్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఎక్కడ ఉండొచ్చు కానీ మన కాన్షియస్నెస్ ఎక్కడ ఉండాలి, ఆల్వేస్ ఇన్ వృందావన్. ప్రభుపాదుల వారు ఎక్కడున్నా సరే తన కాన్షియస్నెస్ మొత్తము వృందావనంలోనే ఉండేది, లైక్ దాట్. తర్వాత విదురుడు అప్పుడు సమాధానం చెప్పడం మొదలెడతాడు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ విదురుడు కృష్ణుడు తిరిగి తన తాతను స్వధామానికి వెళ్ళిపోయారు అనే విషయాన్ని మాత్రం చెప్పడు విదురుడు, దాన్ని దాస్తారనమాట. ఎందుకు చెప్పారంటే, ఆ వార్త చెప్పడం వల్ల వచ్చే లాభం అయితే ఏం లేదు, దానివల్ల పాండవులు ఇంకొంచెం బాధపడతారే తప్ప అంతకుమించి ఒరిగేది లేదు. కాబట్టి విదురుడు పాండవులకి దుఃఖం కలిగించే వార్తని, అది నిజమైనా సరే చెప్పడానికి ఇష్టపడలేదు. హి డి నాట్ లైక్ టు టెల్ దట్ న్యూస్ దట్ యు నో శ్రీకృష్ణ యాదవులందరూ నశించిపోయారు, కృష్ణుడు దామానికి వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ యాదవులు నశించిపోలేదు, యాదవులు కూడా ఆ లీలలో భాగంగా చనిపోయారు, కానీ తిరిగి భగవంతుడు తన దామానికి తీసుకెళ్లిపోయారు. యాదవులు కాదు, వృష్ణీస్ తిరిగి తన దామానికి వెళ్ళిపోయారు అని చెప్పి. సో హీ డజంట్ స్పీక్. ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయం చూడండి, విదురుడు ఎంత మెచ్యూర్ అంటే ఏం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయం దానికి పూర్తిగా అవగతం ఉంది. అందుకే భగవద్గీతలో చెప్తారు ఆస్టరిటీ ఆఫ్ స్పీచ్. ఆస్టరిటీ అంటే తపస్సు, స్పీచ్ అంటే మాట్లాడడం అన్నమాట. వాక్కు యొక్క తపస్సు ఏంటి? ఆస్టరిటీ ఆఫ్ స్పీచ్ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేస్తారు. సో మనం ఏదైనా మాట్లాడామంటే మన మాటలు ఎలా ఉండాలి? ఈ మూడు ఫుల్ఫిల్ అవ్వాలి. సత్యం, మనం చెప్పింది నిజమై ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్తాం సరే, కానీ ఆ నిజం కూడా ఎలా ఉండాలి? ప్రియం. ప్రియం అంటే అది ఎదుటివాడికి అప్రియం అంటే ఎదుటివాడికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి. మూడవది హితం. సరే, అది అతనికి మంచిది కూడా అయి ఉండాలి. అంటే నిజము చెప్పాలి, అతనికి ఆనందం ఇచ్చే విధంగా ఉండాలి, మంచిదే ఉండాలి, అప్పుడే మనం చెప్పాలి. అంతేగాని వి షుడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది వాస్తవం అయినా సరే మనము ఊరికనే మాట్లాడకూడదు. ఇక్కడ విదురుడికి తెలుసు కృష్ణుడు వెళ్ళిపోయారు అని చెప్పి, అయినా సరే ఆ విషయాన్ని ఆయన చెప్పలేదు. ఎందుకంటే చెప్పడం ద్వారా పాండవులు తట్టుకోలేరు, పాండవులు బాధపడతారు, కాబట్టి అది ఆయన చూడలేకపోయాడు అన్నమాట. ఇదే విధంగా మనం కూడా ఏది చెప్పాలి, ఎంత చెప్పాలనే విషయం మీద వైష్ణవులు మనకి అండర్స్టాండింగ్ ఉండాలి. చూడండి, కలియుగంలో ఎస్పెషల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిస్ కరెంట్ సివిలైజేషన్ ఈజ్ అన్ సివిలైజేషన్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఈ వార్తలు, ఈ గాసిప్ అనేది అన్లిమిటెడ్ అన్నమాట. 5 ఏళ్ళు 10 ఏళ్ళ కిందట పక్కన ఏమవుతుండేదో కూడా మనకు తెలిసేది కాదు. ఓకే, కరోనా వైరస్ కన్నా కూడా ఆ వైరస్ తో భయంతో జనాలు చేస్తున్నారు. ఎందుకంటే రోజుకి 100 మెసేజ్లు 100 వీడియోలు వస్తున్నాయి కాబట్టి, ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు. సో మచ్ ఇన్ఫర్మేషన్. ఒక మంచి విషయం స్ప్రెడ్ అవ్వదు, చెడ్డ విషయం వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. జనాలకు కూడా తెలియదు, తమకు తెలియకుండానే మిమ్మల్ని మీరు అడగండి. మనం కొంతమంది పేపర్ చదువుతారు కదా, పేపర్ చదువుతాము, అక్కడ ఎవరు ఎక్కడైతే బాంబు బ్లాస్ట్ అవ్వలేదు, లేకపోతే ఎక్కడ ఎవరు కిడ్నాప్ అవ్వలేదు, మర్డర్ అవ్వలేదు, అరెస్ట్ అవ్వలేదు అని పెట్టేస్తాం. అరే న్యూస్ ఏంట్రా అంటే ఈరోజు ఏం న్యూస్ లేదురా అంటాం అన్నమాట. అంటే ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగితేనే అది న్యూస్, లేకపోతే న్యూస్ లేదు. దట్ మీన్స్ మనకు తెలియకుండానే అటువంటి నేచర్ మనకి. సో వి లుక్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ సిమిలర్లీ అదే మైండ్తో మనం భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా కృష్ణుడు గురించి చర్చ అంటే మనకు అంత ఉత్సాహం చూపించము. కానీ ఏదైనా సరే ఫ్లాష్ న్యూస్, గాసిప్, సెన్సేషనల్ న్యూస్ ఇమ్మీడియట్ గా 2 చెవులతో ఇలా శ్రద్ధగా వింటామన్నమాట. 3 డేస్ ముందు ఒక వాట్సాప్ వచ్చింది నాకు, కృష్ణుడు ఈ లోకంలో ఎలా విడిచిపెట్టి వెళ్ళాడు అని చెప్పి. ఆ వాట్సాప్ ఎవరు పంపించారు? డివోటీ పంపించారు ఆ వాట్సాప్. అంటే ఎవరో న్యూస్ పేపర్ లో ఒక రాశాడు అన్నమాట. మనం చెప్పాను కదా, బయట వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ శవాలని తీసుకెళ్ళడానికి మనుషులు లేరు కరోనా వైరస్ లో, కానీ స్వయంగా కృష్ణుడు చనిపోయాడు, అతని శవాన్ని మోయడానికి ఎవరు మనుషులు లేరు అని చెప్పి రాశాడు అన్నమాట. కాబట్టి కృష్ణుడికి అలా అయినప్పుడు మనకు అలా లాభం, మనకు అలా అయితే నష్టమే ఉంది అని చెప్పి. సో ఎంత దాన్ని ఏమంటారు, దాన్ని అపరాధం. అది కృష్ణుడిని మనకి పోలిక. రాసిన వాడికి బుద్ధి లేదు, వాట్సాప్ సర్క్యులేట్ అవుతుంది, అది నాకు డివోటీస్ నుంచి వచ్చింది. అంటే మన భక్తులు కూడా ఏం పంపిస్తున్నామో తెలియకుండా పంపించేస్తున్నారు అన్నమాట. మెసేజ్ వచ్చిందా దాన్ని ఫార్వర్డ్ చేసే కొట్టే అన్నమాట. అది చదవడం వల్ల వేరే వాడికి మన మీద శ్రద్ధ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఆ పంపించిన వ్యక్తి తన సర్కిల్లో 2000 మంది పంపించారు, అది అందులో చాలా మంది అభక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇస్కాన్ డివోటీ పంపించారు కదా అని చెప్పి అవుతారు. అంటే మనము కృష్ణుడి కీర్తిని పెంచుతున్నామా, కృష్ణుడి కీర్తిని తగ్గిస్తున్నామా? మనము తగ్గిస్తున్నాము. సో వీ షుడ్ బి కేర్ఫుల్, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడి మనం ఏం మాట్లాడితే ఎదుటివాడికి మన మీద అంటే కృష్ణుడి మీద శ్రద్ధ పెరుగుతుంది, ఎదుటివాడికి వైష్ణవుల మీద శ్రద్ధ పెరుగుతుంది. సరే వైష్ణవుల్లో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ ఆ లోపాలని మనకి మాట్లాడే అధికారం ఉందా? అది మాట్లాడే అధికారం మనకు ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. ఒకరి మనం ఎప్పుడు కరెక్షన్ చేస్తే తెలుసా, మనకి అధికారం ఉండాలి, అతను ఇంప్రూవ్ అవ్వాలి అనే గాఢమైన కోరిక ఉండాలి. అధికారం అంటే మనకు అఫీషియల్ గా ఇంప్రూవ్ అవ్వాలని గాఢమైన కోరిక ఉండాలి, మనం చెప్తే అతను వెంటనే నమ్మకం ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే మనం చెప్పాలి. మనకు అధికారం లేనప్పుడు ఆ తప్పైనా మనం ఆడకూడదు. మనకు అధికారం ఉన్నా సరే అతని మీద మనకి అతని మంచి నిజంగా మంచి కోరుకునే వాళ్ళం కాకపోతే బెటర్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. కానీ ఒక శ్లోకం చెప్పరా అంటే కొంతమంది చెప్పలేరు, కానీ ఈ భక్తుల గురించి చెప్పరా అంటే మాట్లాడతాం, ఆ భక్తుల గురించి చెప్పరా అంటే మాట్లాడతాం అన్నమాట. కాబట్టి మనము ఇస్కాన్లోకి కృష్ణ భక్తిలోకి వేరే అంటే మనము టీచర్ అవడానికి రాలేదు, స్టూడెంట్ అవడానికి వచ్చాం. టీచర్ అంటే ఏంటి, వేరే వాళ్ళ పేపర్లు కరెక్షన్ చేస్తాం అన్నమాట. సరే 70 మార్కులు 100కి 60 మార్కులు 100కి. సిమిలర్లీ మనం వస్తాము, ఒక ఈ వైష్ణవుడు 60 మార్కులు, ఈ వైష్ణవుడు 70 మార్కులు, ఈ వైష్ణవుడు 80 మార్కులు, ఈ వైష్ణవుడు 20 మార్కులు, ఈ వైష్ణవుడు 10 మార్కులు. మనము వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి రాలేదు ఇక్కడికి, మనము నేర్చుకోవడానికి వచ్చాము. కాబట్టి మనల్ని మనం స్టూడెంట్స్ లాగా ఆలోచిస్తే మనము మన సీనియర్ల నుంచి నేర్చుకుంటాము. కానీ మనల్ని మనము టీచర్లా ఫీల్ అయిపోతే మనము వేరే వాళ్ళని జడ్జ్ చేస్తాము, ఆ ఈ ఇలాంటి వాడు ప్రభుజీ, వాడు అలాంటి వాడు ప్రభుజీ అని చెప్పి. నో, సో వి షుడ్ నాట్ జడ్జ్ పీపుల్, వి షుడ్ నాట్ స్పీక్ ఆల్సో. మనం మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట రావడం ద్వారా ఆ ఎదుటి వ్యక్తికి కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగిందా అది మనం చూసుకోవాలి. అప్పుడే మాట్లాడాలి, లేకపోతే సైలెంట్గా ఉండడం బెటర్. ఇంపార్టెంట్ విదుర చెప్పలేదు పాండవులకి. ఎందుకు చెప్పలేదు అంటే చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చే లాభం ఏంటి? పాండవులకి కృష్ణుడి గురించి స్మరిస్తున్నారు, వాళ్ళని వాళ్ళ ఆనందాన్ని ఎందుకు నేను పాడగొట్టాలి? కృష్ణుడి గురించి చెప్పలేదు ఆయన. చాలా కష్టం దాచుకోవడం అనేది, ఎందుకంటే ఫస్ట్ మనకే తెలిస్తే ఆ విషయము, మనం వేరే వాళ్ళు లీక్ చేయకముందు మనం లీక్ చేసేస్తాం. ఎందుకంటే వీ వాంట్ టు బి సెంటర్, మన ద్వారా ఇన్ఫర్మేషన్ ఫ్లాష్ 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 ఫ్లాష్, మన ద్వారా విషయం బయటికి వెళ్ళాలి. సో బట్ విదురుని చూసి మనం నేర్చుకోవచ్చు ఎంత మాట్లాడాలి. మనం మనకు అసందర్భమైన విషయాలు మనం మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడినా సరే మనం వినకూడదు. మనము అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, నెక్స్ట్ టైం వాడు మనం చెప్పడు, మనం విన్నాం అనుకోండి వాడు ఇంకా ఎంకరేజ్ అవుతాడు అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు దిస్ ఇస్ ఇంపార్టెంట్ శ్లోక, మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక. సో విదురుడు ఎందుకు వస్తాడు, తిరిగి హస్తినాపురుడికి ఎందుకు వచ్చాడు చెప్తాడు అన్నమాట విదురుడు. ఎలాగ నేను మైత్రేయ ముషిని కలుసుకున్నాను, మైత్రేయ నుంచి భాగవతం నేర్చుకున్నాను, ఈ అన్ని తీర్థాలు తిరిగాను, తిరిగి హస్తినాపురుడికి దేనికి వస్తుందని చెప్తారు? ఎందుకంటే నా యొక్క అన్నయ్య ఎవరా, అన్నయ్య ఎవరు, ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడి కోసం వచ్చాడు అని చెప్తారనమాట. ధృతరాష్ట్రుడి యొక్క టు అప్లిఫ్ట్ హిమ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, అతన్ని ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తుని చేయడానికి, భగవంతునికి సన్నిహితుని చేయడానికి వచ్చానని చెప్పి చెప్తారు. చూడండి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, విదురుడిని ముందుగానే దుర్యోధనుడు తిట్టాడు, దాని వలన విదురుడు ఏమన్నాడు, నాకు అర్థమైంది కృష్ణుడు నన్ను అన్ని మోహాల నుంచి బయటపడమని కోరుకుంటున్నాడు, ఫైన్, కాబట్టి బయటపడ్డాడు. ఎవరు, విదురుడు. బయటపడినోడివి బయటికి వెళ్ళావు, మైత్రేయ ఋషి నుంచి భాగవతం నేర్చుకున్నావు, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అంటే ఇంకా నీ కుటుంబ సభ్యుల మీద ఆసక్తి పోలేదా? సరే ధృతరాష్ట్రుడిని ఉద్ధరించడానికి వచ్చాను అని చెప్తున్నాడు విదురుడు ఇక్కడ. ధృతరాష్ట్రుడిని ఎందుకు ఉద్ధరించాలి నువ్వు? గోల్డ్ మంది ఉన్నారు కదా ఉద్ధరించడానికి, లోకంలో ఎంతో మంది నాస్తికులు ఉన్నారు, స్వయంగా నీ అన్నయ్యనే ఎందుకు ఉద్ధరించాలి? అంటే నీకు ఇంకా భౌతికమైన వ్యామోహాలు ఇంకా నీకు పోలేదు. అర్థమైందా? అలాగని మనకు అనిపించవచ్చు. ఇస్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అంటే ధృతరాష్ట్రుడికి సారీ విదురుడికి ధృతరాష్ట్రుడి మీద ఇంకా ఆ శారీరక సంబంధం ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఉందా? ద ఆన్సర్ ఇస్ లైక్ దిస్. దీనికి సమాధానం ఎక్కడ వస్తుందంటే ప్రహ్లాదుడి దగ్గర కూడా వస్తుంది. ఈ ప్రహ్లాదుడు కూడా తన తండ్రి తన అన్ని విధాలుగా ఇబ్బంది పెడతాడు. చివరిగా స్వామివారు వచ్చి అడుగుతారు, ఏదో కోరుకో నాయన అని చెప్పి. ప్రహ్లాదుడు ఏం కోరుకుంటాడు? నా తండ్రిని ఉద్ధరించండి, అతనికి మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి అడుగుతారు. దానికి నరసింహస్వామి ఏమంటారు, మీ తండ్రినే కాదు, త్రిసప్త పితాపూత పితృభి సహతేనగా అంటారు అన్నమాట. త్రిసప్త పితాపూత అంటే త్రిసప్త అంటే 3x7 21 జనరేషన్స్, 21 తరాలు మీతో కలిపి, అంటే 10 తరాల పైన 10 తరాల కింద 21 తరాలు నేను ఉద్ధరిస్తానని చెప్పి ఎవరంటున్నారు? నరసింహస్వామి అంటున్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక శుద్ధ భక్తుడు అయితే, ఒక శుద్ధ భక్తుల కుటుంబంలో జన్మిస్తే 21 తరాలకి లాభం అని చెప్పి. మరి సన్యాసుల సంగతి తెలుసు, సన్యాసులకి మరి కింద తరాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్డ్. సో ఇక్కడ మన ప్రశ్న ఏమొస్తుందంటే, ప్రహ్లాదుడు తన తండ్రిని ఉద్ధరించమని ఎందుకు కోరుకున్నాడు? ప్రహ్లాదు శుద్ధ భక్తుడు కదా, శుద్ధ భక్తుడికి వసుదేవ కుటుంబకం అంటే ప్రపంచంలో అందరూ సమానమే. అందరూ సమానమైనప్పుడు ఎంతో మంది దుఃఖంలో ఉండుంటారు, అందరినీ వదిలేసి తన తండ్రిని ఎందుకు, తన తండ్రిని ఉద్ధరింపబడాలని ఎందుకు కోరుకున్నాడు? సిమిలర్లీ ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుడి కోసము మళ్ళీ హరిద్వార్ నుంచి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది, హస్తినానికి ఎందుకు రావాల్సి వచ్చింది? సో ద ఆన్సర్ ఇస్ లైక్ దిస్, అంటే వాళ్ళకి ఇంకా భౌతికమైన ఆసక్తులు పోలేదా? అంటే సమాధానం ఏంటి, కాదు, వాళ్ళకి భౌతిక సంబంధాలు భౌతిక ఆసక్తులతో సంబంధం లేదు. సో లెక్చర్ ఉంటుంది ట్రూ పేరెంటల్ లవ్ అని చెప్పి మహారాజ్ ఇస్తారు, వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బెస్ట్ లెక్చర్స్ ఆఫ్ మహారాజ్. అందులో ఏమంటారంటే చూడండి, ప్రహ్లాదుడిది నిజమైన ప్రేమ తన తండ్రి పట్ల. తండ్రి మాట వినలేదు అయినా సరే తండ్రి పట్ల నిజమైన ప్రేమ. అంటే ఎందుకు కోరుకున్నారంటే చూడండి, మన తల్లిదండ్రులకు కానీ మన చుట్టాలకు కానీ మనమంటే ఒక రకమైన శారీరకమైన బంధం ఉంటుంది, అనుబంధం, అటాచ్మెంట్. ఓకే, అవర్ పేరెంట్స్, నువ్వు విడిచిపెట్టేసావు వాళ్ళని, అయినా సరే నువ్వంటే వాళ్ళకి అభిమానం ఉంటుంది. శారీరకమైన అంటే అభిమానం దేని వల్ల వచ్చింది, నువ్వు భక్తుడు అంటే రాలేదు, శారీరకంగా సంబంధం ఉంది కాబట్టి, కొడుకు అన్నయ్య తమ్ముడు తల్లో ఏదో ఒక సంబంధం ఉంటుంది కాబట్టి. కాబట్టి శారీరకమైన అటాచ్మెంట్ ఉండడం వలన వారికి మన పట్ల ఒక ఆత్మీయత, ఒక అభిమానాలు ఉంటాయి. కాబట్టి వైష్ణవుడు అనేవాడు ఏం చేస్తారంటే ఆ ఆత్మీయతని ఆసరాగా తీసుకొని వాళ్ళని కృష్ణుడికి దరి చేరుస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచారీస్ ఉన్నారనుకోండి, ఒకసారి గురువు చెంతకు వచ్చిన తర్వాత అతనికి అందరూ తల్లిదండ్రులు, గురువు తండ్రి, శాస్త్రం తల్లి, అయినా సరే వాళ్ళు తమ తల్లిదండ్రుల పట్ల కఠినంగా ఉండరు. ఎందుకంటే ద అండర్స్టాండింగ్ ఏంటి, మన తల్లిదండ్రులు వాళ్ళకి మన పట్ల ఇంకా ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కాబట్టి మనము ఆ అభిమాన మన పట్ల ఉన్న అభిమానాన్ని వాడుకొని వాళ్ళని అమ్మ దయచేసి నాన్న ఒక జపం చేయండి, తండ్రి తిరుపతికి వెళ్దాము, లేదంటే తీసుకొనికి వెళ్దామంటే మనం చెప్పాము కాబట్టి వస్తున్నారు. అదే నువ్వు మూడో వాడికి కూడా చెప్పొచ్చు, కానీ వాడికి నీ పట్ల స్పెషల్గా ఆత్మీయత లేకపోవచ్చు. ఇక్కడ మన పట్ల ఎక్కువ ఆత్మీయత ఉంది కాబట్టి ఆ ఆత్మీయత ఉండడం వలన మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఈజీగా దాన్ని స్వీకరించగలరు. కాబట్టి వైష్ణవులు అనే వాళ్ళు ఆ యొక్క శారీరక సంబంధం ఉన్నప్పుడు దానిలో ఉన్న ఆత్మీయతని ఉపయోగించుకొని వాళ్ళని కృష్ణుడికి దరి చేరుస్తున్నారు. కాబట్టి ఇట్స్ నాట్ బాడీలీ అటాచ్మెంట్, అది శారీరకమైన బంధం కాదు. అంటే ఇప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి కోసం వచ్చాడు అంత కష్టపడి అంటే ధృతరాష్ట్రుడి పట్ల శారీరక వ్యామోహం కాదు, ఎందుకంటే ధృతరాష్ట్రుడికి నేనంటే అభిమానం ఉంది కాబట్టి అతన్ని నేను ఉద్ధరించగలను అనే అండర్స్టాండింగ్. రెండోది ఏంటంటే వైష్ణవులకి కృతజ్ఞత భావం కూడా ఉంటుంది, వీళ్ళు నాకు శరీరాన్ని ఇవ్వడం బట్టలే కదా ఈ రోజు నేను కృష్ణుని జపం చేయగలుగుతున్నాను, వీళ్ళే నాకు శరీరాన్ని ఇవ్వకపోతే, నాకు సంస్కారాన్ని ఇవ్వకపోతే, నాకు శరీరాన్ని ఇవ్వకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? రైట్, వేర్ విల్ వి గో? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఐ క్లియర్లీ రిమెంబర్, ఐ కెన్ స్పీక్. నిస్కాన్ జాయిన్ అయిన తర్వాత కలకటా మందిర్లో బ్రహ్మచారి ఉన్నప్పుడు, సో ఎప్పుడు ఇంటికి ఎప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చేవాళ్ళము, స్లీపర్లో వచ్చేవాళ్ళము. ఒకసారి ఏదో కారణం వల్ల టికెట్ దొరకలేదు, థర్డ్ డేస్లో రావడం జరిగింది. థర్డ్ డేస్లో వచ్చినప్పుడు నాన్నగారు స్టేషన్కి వచ్చారనమాట అని చెప్పా, ఇలా సో B1 B2లో ఏదో వచ్చానని చెప్పి స్టేషన్కి వచ్చారు. థర్డ్ డేస్లో దిగడం చూసారనమాట, దిగడం చూసి అడిగారు ఈ డబ్బులు ఎక్కడవి అని చెప్పి. డబ్బులు ఎక్కడ అడిగి వాళ్ళు తక్కువ చెప్పేశారనమాట, చూడు ఎలాగ అమ్మ నాన్నని అమ్మ నాన్నని కాదనుకున్నావు, నువ్వు ఇప్పుడు ఏదో సంస్థకి వెళ్ళావు, నిజాయితీగా బతుకని చెప్పారనమాట. నువ్వు ఇక్కడ ఎలాగా దుబారా ఖర్చులు చేయొద్దు, డోంట్ వేస్ట్ మనీ అండ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, అంటే డబ్బుల్ని నీ స్వార్థ ప్రయోజనకు ఉపయోగించుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పా, అన్న థర్డ్ డేస్లో వెళ్ళడం పెద్ద గొప్ప విషయం కాదు, అడిగితే టెంపుల్ ఇస్తుంది అని చెప్పి. అని చెప్పేది ఏంటంటే, సో దే ఆర్ కన్సర్న్డ్, నా కుమారుడు మమ్మల్ని కాదని వేరే దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ నిజాయితీగా బతకాలి, అక్కడ ధర్మంగా బతకాలి అని చెప్పి దట్ సంస్కార ఇస్ దేర్. కాబట్టి అటువంటి సంస్కారం మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనము వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం చూపిస్తాం. కాబట్టి వైష్ణవులు అనే వాళ్ళకి, అంటే ఎస్పెషల్ గా సాధువులు, ఇప్పుడు విదురు అనేవాడు వానప్రస్థుడు కదా, విదురు అనేవాడు గృహస్థులకి ఎలాగా ఉండాలి, సంబంధాలు ఉండాలి, కానీ సన్యాసులకి ఉండకూడదు అంటారు. కానీ సన్యాసులు కూడా తమ తల్లిదండ్రుల పట్ల, తమ కుటుంబ సభ్యుల పట్ల ఆత్మీయతగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే రెండు కారణాలు. ఒకటి, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాము, సంస్కారాన్ని నేర్చుకున్నాము, వాళ్ళు మనకు జన్మనిచ్చారు, మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే వాళ్ళకి మన పట్ల ఆత్మీయత అభిమానం ఉంది కాబట్టి మనము దాన్ని మనము ఉపయోగించుకొని వాళ్ళని కృష్ణుడు దరి చేరొచ్చు, కొంచెం సులువుగా వాళ్ళని కృష్ణుడి దగ్గరికి చేర్చొచ్చు. కాబట్టి విదురుడికి ధృతరాష్ట్రుడి మీద ఇంకా నమ్మకం ఉంది, ఎంత జరిగినా సరే నేనంటే ధృతరాష్ట్రుడికి ఇంకా నమ్మకం ఉంది, నా మాట గౌరవిస్తాడు, కాబట్టి ఆ ఆత్మీయతను ఉపయోగించుకొని అతన్ని నేను కృష్ణుడి దగ్గర చేరుస్తాను. అలాగా విదురుడు ధృతరాష్ట్రుడికి వచ్చాడు. అంతేగాని విదురుడికి ఇంకా శారీరక శరీరం మీద, బంధాల మీద, లేకపోతే రాజ్యం పట్ల ఎటువంటి మోహం లేదు. విదురుడు ఆల్రెడీ శుద్ధ భక్తుడు అన్నమాట, మహాభాగవత వైష్ణవుడు విదురుడు. లైక్ దిస్, సో విదురుడు మరి ఈ లోకంలోకి వచ్చేసారు కదా, యమరాజు కదా, మరి ఆ టైంలో అక్కడ ఎవరు ఉన్నారంటే భాగవతం వస్తుంది, ఆర్యముడు అని వస్తుంది అనమాట. ఆర్యముడు, ఆర్యమ, హీఈస్ ద సన్ ఆఫ్ అదితి అండ్ కశ్యప. ఓకే, సో దేర్ ఆర్ 12 ఆదిత్యస్, ఆదిత్యుల్లో ఒకరు యమరాజ్ పోస్ట్ తీసుకుంటారు. అంటే యమరాజ్ అనేది కూడా పోస్ట్ అనమాట, యమరాజ్ అనేది ఒక వ్యక్తి కాదు, యమరాజ్ అనేది ఒక అధికారం. అంటే సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో యమరాజ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ప్రస్తుతం ఎవరు, జస్టిస్ బాబ్డే, రైట్? బాబ్డేకి ముందు ఎవరున్నారు, ఆయన ఎవడో ఉన్నాడు కదా, అయోధ్య తీర్పు చెప్పిన ఆయన. సో ఈ విధంగా చీఫ్ జస్టిస్లు మారుతూ ఉంటారు. అదేవిధంగా యమరాజు కూడా అదొక పోస్ట్, ప్రతి బ్రహ్మాండానికి ఒక యమరాజు ఉంటారనమాట. పరమ వైష్ణవుడు, ఎవరో పరమ వైష్ణవుని కృష్ణుడు యమరాజు పోస్ట్లో నిలబెడతారు, ఒకరిని యమరాజు పోస్ట్లోని, ఒకరిని బ్రహ్మదేవి పోస్ట్లోని, ఒకరిని నారద, ఆ విధంగా. సో ఇట్స్ ఎ పోస్ట్. సో యమరాజుకి కూడా శాపం తగిలినప్పుడు ఆ సమయంలో టెంపరీగా ఇంకొకరిని ఇంటరిమ్ యమరాజు కింద ఒకరిని నియమిస్తారు, ఆర్యమ అని చెప్పి. సో ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడిని ఈ భౌతిక భవబంధనాల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అంతఃపురంలో ఉంటారు అందరూ, ధృతరాష్ట్రుడు కూడా ఉంటాడు, యుధిష్ఠిరుడు కూడా ఉంటాడు, పాండవులు అందరూ ఉంటారు. అందరి సమక్షంలోనే విదురుడు అంటాడనమాట, ఎవరిని, ధృతరాష్ట్రుడు అంటాడు. కానీ ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు యాక్చువల్గా విదురుడు? యుధిష్ఠిర మహారాజు ఉద్దేశించి అంటలేదు, ధృతరాష్ట్రుని ఉద్దేశించి అంటాడు అనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఆసక్తుడే ఉన్నాడు కాబట్టి. విద్రాసియస్ లైక్ దిస్ క్విక్లీ స్పీక్. విదురుడు ఫస్ట్ ఏమంటాడంటే, మై డియర్ కింగ్, హే రాజా అంటాడనమాట, ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ నుంచి గెట్అవుట్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దిస్ ప్యాలెస్, ఈ యొక్క అంతఃపురం నుంచి ఇమ్మీడియట్ గా మీరు బయటపడండి, బయటపడి మీరు ఉత్తరం వైపు బయలుదేరండి అని చెప్తాను అనమాట. ఓకే, వితౌట్ డిలే ఇమ్మీడియట్లీ మిమ్మల్ని చూడండి, యు హ్యావ్ ఫియర్ హ్యాస్ ఓవర్ టేకెన్ యూ, భయము మిమ్మల్ని కబలించింది, మీరు ఇమ్మీడియట్ గా బయటపడండి అని చెప్పి అంటారు. ఇక్కడ విదురుడు ఏమంటాడు, ధృతరాష్ట్రుడిని ఏ రాజా అంటాడనమాట. ధృతరాష్ట్రుడు రాజా కాదు, రాజు ఎవరు ఇప్పుడు హస్తినాపురానికి? యుధిష్ఠిర మహారాజు. అయినా సరే యుధిష్ఠిర మహారాజ్ దయతో ధృతరాష్ట్రుడిని రాజులాగే చూసుకునేవాడు. ఆ ధృతరాష్ట్రుడు నిజంగా తనే రాజుని ఫీల్ అయిపోయేవాడు అనమాట. ఆ విషయం విదురుడికి తెలుసు. అంటే ఇప్పటికీ ఇంకా తనే రాజుని ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎవరు? ధృతరాష్ట్రుడు. చూడండి, ఇప్పుడు ధృతరాష్ట్రుడిని విదురుడు వచ్చే 8 శ్లోకాల్లో తిడతాడనమాట దారుణంగా. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫోర్స్డ్ ప్రీచింగ్. ప్రచారాన్ని అనేక రకాలుగా చేయొచ్చు, కానీ విదురుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు చేస్తున్న ప్రచారం ఏంటి? ఫోర్స్డ్ ప్రీచింగ్. కొన్ని సార్లు పిల్లలకి బుజ్జగిస్తే వినరు, లాగిపెట్టి బొగ్గు మీద కొడితేనే వింటారు అనమాట. ఇన్నాళ్ళు విదురుడు ధృతరాష్ట్రుని బుజ్జగిస్తూ చెప్పాడు, ఈసారి విదురుడు 3rd degree పనిష్మెంట్ అనమాట, లాగిపెట్టి కొట్టినట్టు చెప్తాడు అనమాట. చెప్తాడు, హే రాజా అని చెప్పి, అంటే సిగ్గు లేదా రాజులు, ఇంకా నేను రాజు అనుకుంటున్నావా అని చెప్పి ఇండైరెక్ట్ గా అంటాడు అనమాట. ఓకే, తర్వాత ఏమంటారు తెలుసా, చూసి రాజా, దేర్ ఇస్ నో రెమెడీ ఫర్ ద ఫియర్ ఆఫ్ డెత్, మృత్యువు నిన్ను కబలిస్తుంది, ఆ మృత్యువుని ఓడించలేవు, ఎందుకంటే మృత్యు అనేది స్వయంగా భగవంతుడే కాబట్టి. కాబట్టి మృత్యు అనేది భగవంతుని స్వరూపమే కాబట్టి మృత్యుని ఎవరు ఓడించలేరు కాబట్టి. ఎందుకంటే అనుకోవచ్చు, నాకేమవుతుంది, నన్ను మృత్యు ఏం చేయలేదు అనుకోవచ్చు, కానీ ఎవ్వరు మృత్యువుని తప్పించుకోలేరు, అవునా కాదు చెప్పండి? ఈ లోకంలో 200,000,000,000,000 మంది ప్రాణులు జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి, ప్రతి నిమిషం జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. వీళ్ళు ఎవరైనా సరే మృత్యువు అతన్ని వదిలేసింది, ట్రాక్ చేయలేకపోయింది, ట్రేస్ చేయలేకపోయింది. ఎప్పుడే విన్నావా? ఉదాహరణకి ఇప్పుడు కరోనా పేషెంట్స్ ఉన్నారు, తాబ్లిగీ జమాజ్ అన్నారు, ఎంతమంది వచ్చారు, అందరు గవర్నమెంట్ చెప్పింది, అందరు సరెండర్ అయిపోండి అన్నది, కొంతమంది దొరకట్లేదు. గవర్నమెంట్ ఎప్పటికీ కొంతమందిని పట్టుకోలేకపోతుంది. ఎంత ట్రేస్ చేసినా సరే, మొబైల్ ఫోన్స్, ఈ అడ్రస్లు ఎంత ట్రేస్ చేసినా సరే కొంతమంది తప్పించుకుంటున్నారు, అవునా కాదా? కానీ మృత్యు నుంచి ఎవరిని తప్పించుకోగలరా? నువ్వు ఎక్కడ దాక్కో, ఏ వరాలు పొందు, మృత్యు నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేరంటే మృత్యు అనేది స్వయంగా భగవంతుని యొక్క ప్రతినిధి అని చెప్తున్నారు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు స్టాండర్డ్ ఆన్సర్ ఒకటి ఉంటుంది, ఏముంటుందంటే ప్రభుపాద లెక్చర్ లో రాస్తారు, లెక్చర్ లో చెప్తారు, పుస్తకాల్లో కూడా రాస్తారు. ఏమంటారంటే, ఫర్ ఏ నాన్ డివోటి, అభక్తులకి, నాస్తికులకి, ఎథిస్ట్స్ కి, కృష్ణ అంటే అంటారు, ఇఫ్ గాడ్ ఈస్ దేర్ షో మీ గాడ్, భగవంతుడు ఉంటే నాకు కనబడిని అంటారు నాస్తికులు. ప్రభుపాద ఏమంటారు దానికి సమాధానంగా, కనిపిస్తాడు ఇప్పుడు కాదు, మృత్యు నీ చివరి క్షణం వచ్చినప్పుడు భగవంతుడు నీకు మృత్యు రూపంలో కనిపిస్తాడు అంటారు అనమాట. సో నాస్తికుడికి భగవంతుడు ఎలా కనిపిస్తాడు? మృత్యు రూపంలో కనిపిస్తాడు. సో కృష్ణ అపియర్స్ అస్ డెత్ ఫర్ నాన్ డివోటీస్, భగవంతుడే మృత్యు రూపంలో వస్తారు. మరి భక్తులకి ఎలా వస్తారు అంటే, మీరు అనొచ్చు, ప్రభుజీ భక్తులు కూడా చనిపోతున్నారు కదా, భక్తులు కూడా ప్రాణం విడిచిపెట్టాల్సి వస్తుంది, కాబట్టి తేడా ఏముంది అని చెప్పి. యాక్చువల్గా నేను నేను దీని గురించి చెప్దాం అనుకున్నాను. మొన్న ఝాన్సీ మాతాజీ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు, ఐ విల్ స్పీక్ లిటిల్ బిట్ హియర్. చూడండి, నాలుగో స్కందంలో వస్తుంది ధ్రువ మహారాజ్ తిరిగి వైకుంఠానికి వెళ్తారు కదా, ఆ యొక్క సందర్భంలో ప్రభుపాద వారు రాస్తారు పరిపోట్లో. అంటే ఏమొస్తుందంటే చూడండి, మృత్యు అనేది, మృత్యు సర్వ హరశ్చాహం, మృత్యు అనేది మొత్తాన్ని హరించేస్తుంది, ఆ భక్తులకి మొత్తం హరించేస్తుంది. భక్తులకి మృత్యు ఏం చేస్తుంది, భక్తులు కూడా మృత్యు వస్తుంది కదా, ఆ కాదు, భక్తులకి మృత్యు ఏమవుతుంది, ఇట్ బికమ్ స్టెప్పింగ్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఎటర్నల్ లైఫ్. ఆ భక్తులకి ఏం చేస్తుంది, నంగా, నంగా అంటే మొత్తం స్ట్రిప్ ఆఫ్, స్ట్రిప్ ఆఫ్ అంటే అన్ని ఉపాధుల నుంచి నిన్ను విముక్తులు చేస్తుంది మృత్యువు. అంటే నీ చదువు, నీ శరీరము, నీ అందము, నీ ఐశ్వర్యము, నీ ఆస్తి, నీ కుటుంబము, అన్నిటి నుంచి నేను లాగి పడేస్తుంది, అవునా కదా, పడేస్తే నేను మళ్ళీ కుక్క నక్క ఏదో జన్మలో వస్తుంది నీకు. కానీ భక్తులకి కూడా మృత్యు ఎలా వస్తుంది, భక్తులకి మృత్యువు ఒక మెట్టు కింద వస్తుంది అనమాట. దేనికి మెట్టు, అటర్నల్ లైఫ్. అంటే అటర్నల్ లైఫ్ అంటే ఏమంటారు, మోక్ష ద్వారం అనుకోండి, ఆ మోక్ష ద్వారానికి మెట్లు వల్ల వ్యవహరిస్తుంది ఏంటి, మృత్యువు. ధ్రువ మహారాజుని చూసినట్లయితే ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ఏమని ఇస్తారంటే, చాలా మందికి అర్థం కాదు, అరే భక్తులు చనిపోతున్నారు, ఆ భక్తులు చనిపోతున్నారు, తేడా ఏముంది, ఆ మాత్రానికి ఎందుకు భక్తి చేయాలి అనుకోవచ్చు. ప్రభుపాద చెప్తారు, చూడండి, ఒక పిల్లి ఉంది, పిల్లి తన 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 కోనని కూడా పట్టుకుంటుంది, పిల్లి కోన కిటెన్, ఎలకని కూడా పట్టుకుంటుంది, రెండిటిని తన నోటితోనే పట్టుకుంటుంది. కానీ ఎలకని పట్టుకున్నప్పుడు ఎలకకి నరకం కనిపిస్తుంది, అదే పిల్లి కోనకి ఎలా కనిపిస్తుంది, స్వర్గం కనిపిస్తుంది అనమాట. తన తల్లి తన నోట్లో పట్టుకున్నప్పుడు పిల్లి కోనకి స్వర్గంలో అనిపిస్తుంది, ఎలకకి నరకం, నరకం గుర్తుకొస్తుంది అనమాట. సిమిలర్లీ ఈవెన్ లయన్, లయన్ జింకను పట్టుకుంటే జింకకి ప్రాణం ఇదైపోతుంది, అదే లయన్ తన బేబీ లయన్ ని, సింహం పిల్లని పట్టుకుంటే సింహం పిల్లకి ఎంతో తన తల్లి ఒడిలో ఎంతో ఆశ్రయంలో అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ పిల్లి అనేది, అప్పుడు సింహం అనేది మృత్యు అయితే, ఆ పిల్లి కోనంటే ఎవరు, భక్తులు, ఆ ఎలకెవరు, నాస్తికులు, రైట్. సో బయట చూడడానికి ఇద్దరు తన నోట్లోనే ఉంటారు, కానీ ఒకరికి ఎంతో ఆహ్లాదం కనిపిస్తుంది, ఒకరికి ఎంతో నరకం కనిపిస్తుంది. కాబట్టి భక్తులకి మృత్యు అనేది, శుద్ధ భక్తులకి మృత్యు అనేది అదొక స్టెప్పింగ్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్ అంటే అదొక మెట్లు, మెట్లులాగా అనమాట. మనం చూడండి, ధ్రువ మహారాజ్ చరిత్ర చూసినట్లయితే, ధ్రువ మహారాజ్ తను విష్ణువుకి ఆయన తపస్సు, విష్ణువు మీద తపస్సు చేస్తారు, చివరిగా భగవంతుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక రోజు ఏమవుతుంది, వైకుంఠ ప్లేన్ వస్తుంది అనమాట, వైకుంఠ విమానం వస్తుంది. ఓకే, దాంట్లో ఇద్దరు ఉంటారు, వైకుంఠ విష్ణుదూతలు, నంద సునంద ఉంటారు. వాళ్ళు అడుగుతారు, రండి, మీరు ఇప్పుడు వైకుంఠానికి ప్రాప్తులు, రండి అని చెప్పి వైకుంఠ ప్లాన్ ఎక్కమంటారు అనమాట. అఫ్ కోర్స్ ధ్రువ మహారాజ్ వెంటనే ఎక్కడు, అంతైనా సరే మళ్ళీ తన జపం పూర్తి చేసి స్నానాలు చేసి సాధువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని అప్పుడు వైకుంఠ ప్లాన్ ఎక్కబోతుంటారు అనమాట. ఎప్పుడైతే వైకుంఠ ప్లాన్ ఎక్కుతారో అక్కడ చెప్పబడింది. కానీ ధ్రువ మహారాజ్ శరీరం అంటే భౌతిక శరీరం కదా, భౌతిక శరీరము, ఆధ్యాత్మిక వైకుంఠం ప్లేన్ అంటే అది స్పిరిచువల్ ప్లేన్, అవునా కాదా, స్పిరిచువల్ అంటే విమానం, అది భౌతికమైన విమానం కాదు, ఆధ్యాత్మిక విమానం. భౌతిక శరీరము ఆధ్యాత్మిక విమానం ఎలా ఎక్కగలదు చెప్పండి, ఎక్కలేదు కదా. సో ధ్రువ మహారాజ్ దగ్గరకు వస్తారు వైకుంఠ విమానానికి, వచ్చినప్పుడు వైకుంఠ విమానం ఎక్కాలి, అప్పుడు మృత్యు వస్తుంది ధ్రువ మహారాజ్కి, మృత్యు నమస్కరిస్తుంది ధ్రువ మహారాజ్కి, నమస్కరించి తలదించుతుంది ధ్రువ మహారాజ్కి, తలదించి నమస్కరిస్తే ధ్రువ మహారాజ్ ఆ మృత్యు తల మీద కాలు పెట్టి, ఒక కాలు మృత్యు తల మీద పెట్టి రెండవ కాలుని వైకుంఠ విమానాన్ని పడతారు. అంటే మృత్యువు తనకి స్టెప్పింగ్ స్టోన్, అంటే ఒక మెట్టు వల్లే ఉపయోగపడింది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, అది ఇజ్ ఇట్ ఎ పోయిట్రీ, ఇజ్ ఇట్ ఎ సింబాలిక్, ఆర్ ఇట్స్ ఫ్యాక్చువల్. ఫ్యాక్చువల్ అంటే వాస్తవమా లేకపోతే అదొక సింబాలిక్? సింబాలిక్ అంటే అదొక ఉపమానం అంటారు కదా, ఉపమానం, ఉపమేయం. ఉపమానమా లేకపోతే వాస్తవమా అంటే ఇట్స్ ఎ ఫ్యాక్చువల్. అంటే మృత్యువు అంటే మృత్యు మనల్ని శరీరం, మృత్యు మనల్ని ముట్టుకున్నప్పుడు శరీరం పడిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ధ్రువ మహారాజ్ విషయంలో భౌతిక శరీరం ఉంది, మృత్యువు అంటే మృత్యు అల్టిమేట్ గా వైకుంఠ ప్లాన్ ఎక్కారంటే మృత్యు రావాలి కదా. అతనికి తన ఆత్మ వెళ్తుంది, కానీ మృత్యు మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది? మృత్యు కబలించేసి అన్నిటిని లాగేస్తుంది, ఆత్మ ఏడుచుకుంటూ నరకానికి వెళ్తుంది. కానీ ధ్రువమారకి ఏమైంది? ఆ ఆత్మ, ధ్రువమార తన ఆత్మ, తన శరీరము ఆ మృత్యు తల మీద పెట్టి ఆత్మ వైకుంఠపురానికి వెళ్తే శరీరం ఉండిపోతుంది. అంటే మృత్యు అనేది ధ్రువ మహారాజ్కి ఎలా ఉపయోగపడింది? ఒక నిచ్చెన లాగా, ఒక మెట్టు లాగా ఉపయోగపడింది. కాబట్టి సో మృత్యు తల మీద పాదం పెట్టి ధ్రువ మహారాజ్ వైకుంఠపురానికి ఎక్కాడు. అంటే మీరు ఊహించుకోవచ్చు, దిస్ ఇస్ కాల్డ్ విక్టరీ ఓవర్ డెత్. విక్టరీ ఓవర్ డెత్ అంటే మృత్యువు మీద విజయము. నిజమైన విజయుడు ఎవరంటే మృత్యువును జయించిన వాడు. కాబట్టి వైష్ణవులకు కూడా మృత్యు వస్తుంది, కానీ ఆ మృత్యువు వైష్ణవులకు ఒక నిచ్చెనలా ఉపయోగపడుతుంది అనమాట, భగవంతుని నామాన్ని చేరుకోవడానికి. ఆ భక్తులకి ఎలా ఉంటుంది మృత్యువు? మృత్యువు ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ భక్తులకి మొత్తం నంగా చేసేస్తుంది అనమాట, మొత్తం అన్నిటిని తీసి లాక్కెళ్ళిపోతుంది నేను. కాబట్టి ఎంతో తేడా ఉంది చూడడానికి, ఇద్దరికి మృత్యు అనిపిస్తుంది, కానీ ఒకరికి ఆ మృత్యు అనేది ప్రమోషన్, ఇంకొకరికి ఆ మృత్యు అనేది డిమోషన్. అంటే మనం ఇక్కడ చూసాం కదా, ఎవరి విషయంలో చూసాం అది, మొన్న నారదముని జీవితంలో చూస్తే మృత్యు ఎలా వచ్చింది. ఆ మృత్యు ఎలా వచ్చింది అంటే ఉరుము మెరుపు రెండు ఒకేసారి వస్తాయి. ఎప్పుడైతే ఉరుము ఫస్ట్ మెరుపు వస్తుంది, మెరుపు వచ్చిన ఒక సెకండ్ పైకి ఉరుము వస్తుంది, అవునా కాదా? అదే విధంగా నారదముని శరీరం, నారదముని విషయంలో ఏమైంది, ఆ మెరుపు అనేది మృత్యువు. అంటే మృత్యు వస్తుంది, ఆ మృత్యు అనేది అతనికి అటర్నల్ లైఫ్ ఇచ్చింది. అంటే మృత్యు అనేది తనకి ప్రమోషన్ అవ్వడానికి ఉపయోగపడింది అనమాట. ఎప్పుడైతే నారదుని తన శరీరం విడిచిపెట్టాడు, వెంటనే అతను ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాడు. ఇమ్మీడియట్లీ ఉరుము మెరుపు లాగా అనమాట. ఉరుము అనేది మృత్యు అయితే మెరుపు అనేది మృత్యు అయితే ఉరుము అనేది ఆధ్యాత్మిక శరీరం. ఇమ్మీడియట్లీ టక్క టక్క అలా అయిపోతుంది. కాబట్టి చాలా తేడా ఉంది వైష్ణవు. అందుకనే వైష్ణవులు ఎవరైనా చనిపోతే యాక్చువల్ ఈవెన్ అందుకే వాళ్ళ తిరోభావ తిథిని కూడా మనము ఫీస్ట్ తింటామన్నమాట. తిరోభావ తిథి రోజు నాడు కూడా మనం ఎంజాయ్ చేస్తాము, ఎందుకంటే వైష్ణవుల తిరోభావ తిథి కూడా ఉత్సవమే. ఆహా, భగవంతుని నామానికి వెళ్ళిపోయాడు, సక్సెస్ఫుల్ విన్నర్ ఒలింపిక్ ఛాంపియన్ కన్నా గొప్ప. ఒలింపిక్ ఛాంపియన్ ఏముంది, అది ఇక్కడే ఉండాలి. నిజమైన ఛాంపియన్, ఎందుకు నిజమైన ఛాంపియన్? గోలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. కానీ కొన్నిసార్లు ఏడుస్తాం కూడా. ఎందుకు ఏడుస్తామంటే అతను గోలోకానికి వెళ్ళిపోయాడు, కానీ అతను సాంగత్యం మాకు దొరకట్లేదు అని చెప్పి కొంచెం బాధ, అంటే కొంచెం బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతను సాంగత్యం ఇంకా నాకు దొరకదు అని చెప్పి, కానీ ఆనందం కూడా ఉంటుంది, ఎందుకు ఇతను కృష్ణుడి దగ్గర చేరుకున్నాడు అని చెప్పి. కాబట్టి బయట వాళ్ళకి మృత్యువు, మనకి వేరే. ఇక్కడ విదురుడు ఏమంటారంటే మృత్యువు కృష్ణుడితో సమానము, కాబట్టి మృత్యువుని ఎవరు ఎదిరించలేరు, కాబట్టి నువ్వు సావక తప్పదు, నీకు సావు దగ్గరకు వచ్చింది చూడండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ భక్తుడు కాదు కాబట్టి. తర్వాత విదురుడు చెప్తారనమాట, ఏమని చెప్తారంటే, నువ్వు రాజు అనుకుంటున్నావేమో, నేను రాజుని, నా దగ్గర ఇంతమంది ప్రజలు ఉన్నారు, నెక్స్ట్ పాండవులను అందరం కాపాడేస్తాను అనుకుంటున్నావేమో, ఎవరు నేను కాపాడలేరు. హిరణ్యకశిపుడికి ఎన్నెన్నో అన్ని ఉన్నాయి, అయినా సరే హిరణ్యకశిపుడిని ఎవరైనా కాపాడగలిగారా? అతని సమయం వచ్చినప్పుడు ఇలాగా అయిపోయింది, అంటే ఒక క్షణంలో హిరణ్యకశిపుడు అన్నిటి పోయింది. అందుకే ప్రహ్లాదులు అంటారు, ఏమంటారు, నరసింహస్వామి చెప్తారు కదా, ఏదైనా కోరుకో అంటే నీకు కావలిస్తే నీకు మొత్తం మూడు లోకాలకి రాజస్థానం అంటారు అనమాట. దానికి ప్రహ్లాదుడు అంటాడు, స్వామి ఆల్రెడీ నా ఫాదర్ కి మూడు లోకాలు ఉన్నాయి, కానీ మీరు వెంటనే లాగిస్తున్నారు అన్నిటిని. ఆయుర్ ఆయుర్ శ్రీయం వైభవం ఆవిరించత్ అని చెప్తారనమాట. ఆయుష్ శ్రీయం వైభవం ఆవిరించత్ అన్నిటిని ఆవిరి చేస్తారు. మీరు ఆయుష్ని, వైభవాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటిని ఒక్క క్షణంలో మీరు ఆవిరి చేస్తారు. నేచామి విలలితం అంటారు, అంటే ఇటువంటివి నాకెందుకు, నేను నా కళ్ళెదురుగా చూసా, మా తండ్రికి అవన్నీ ఉన్నాయి, అయినా సరే అవేవి అతన్ని మృత్యువు నుంచి కాపాడలేకపోయాయి, కాబట్టి అటువంటివి నేను ఎందుకు కోరుకోవాలని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. సో ద థింగ్ ఇస్ దాట్ మనం చూసినట్లయితే భౌతిక ప్రపంచంలో జనాలు వీటి ఇవి చూసుకొని బతికేస్తారు, నాకేమో నాకు భగవంతుడు అవసరం లేదని చెప్పి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి, అయినా సరే మార్నింగ్ వాకింగ్ టైం ఉంటుంది, యోగాకి టైం ఉంటుంది, నెక్స్ట్ హెల్త్ ఫుడ్ డ్రింక్స్ టైం ఉంటుంది, కానీ భగవంతుని కోసం టైం ఉండదు. నువ్వు ఎన్ని చెయ్యి మృత్యువుని ఎవరిని కాపాడగలరా, ఒక్క నిమిషం నేను ఎక్స్ట్రా బతికించి బతకగలరా, లేదు. అందుకే అందుకే ఇక్కడ వస్తుంది. అక్కడ ఏమంటారంటే యక్షుడు యుధిష్ఠిరుని అడుగుతారు, ఏమని అడుగుతారంటే యక్షుడు ఏమని అడుగుతారంటే సరే అన్ని వింత ప్రపంచంలో అన్ని వింతల్లోకి అతిపెద్ద వింత ఏంటి అని అడుగుతాడు. దానికి యుధిష్ఠిరుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్ మహల్ అలాంటివి ఏం చెప్పరు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా, అవి కాదు నిజమైన వండర్స్. నిజమైన వండర్స్ ఏంటి, అహాని అహాని భూతాని గచ్చన్నాపి యమాలయం శేషస్థావరణి భూతాని కిమ్ ఆశ్చర్యం అతో భవేత్ అంటారనమాట. అంటే అహాని అహాని భూతాని, ప్రతిరోజు ఎంతో మంది చనిపోతూ ఉంటారనమాట. గచ్చన్నాపి యమాలయం, యమాలయం అంటే నరకం, మృత్యువు అంటే మా చుట్టుపక్కల అందరూ, మన చుట్టాలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బయట వాళ్ళు, పొరుగు వాళ్ళు, ఇరుగు వాళ్ళు, ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ మనం మాత్రం, మనం శాశ్వతంగా బతికేస్తున్నాము అని మాత్రం బతికేస్తాం అనుకుంటామంట. అంటే మృత్యు అందరికీ మృత్యు వస్తుంది, కానీ మనకి మాత్రం రాదు అనుకుంటాం. అంటే మృత్యు ప్లాన్ చేసుకోము, నాకు కూడా మృత్యు వస్తుందేమో ప్లాన్ చేయాలేమో. నో, యూ విల్ నాట్ ప్లాన్. మనం లైఫ్ ఇన్సూరెన్స్, మన రిటైర్మెంట్ ప్లాన్ వేసుకుంటాం. ఎందుకు రిటైర్మెంట్ ప్లాన్ వేస్తాము చెప్పండి, ఎందుకంటే రిటైర్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నావు కాబట్టి, అవునా కాదా? అందుకని ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ వేసుకుంటాం అనమాట. ఇప్పటి నుంచే నా కూతురు పెళ్లి చేయాలని చెప్పి ఇప్పటి నుంచి రూపాయి రూపాయి పోగేస్తున్నావు. కూతురు పెళ్లి చేయాలని చెప్పి 10 కోట్ల రూపాయలు కలెక్షన్ ఉండాలి ప్లాన్ చేసుకుంటాం, కానీ మృత్యు కూడా నాకు వస్తుంది, కానీ మృత్యు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అది మాత్రం ప్లాన్ చేసుకోము. నాకు మృత్యు రావాల్సింది, మృత్యుని ఎలా బయటపడాలి, కృష్ణుడు సేవ చేసి. కాబట్టి కృష్ణుడికి ఒక రూపాయి ఇద్దామా, లేదు. కూతురికి పెళ్ళి వస్తుంది, అవుతుందా, అవుతుంది. దానికి భోగి అలా పోగేస్తాం, ఎందుకంటే కూతురికి పెళ్ళి అవుతుంది, పెళ్లి చేయాలని ఖచ్చితంగా నమ్ముతాం కాబట్టి. కానీ మృత్యు వస్తుంది దాన్ని మాత్రం మనము అంటాం, కానీ తర్వాత ఏమవుతుందో దాని గురించి నమ్మం మనము. సో దిస్ ఇస్ ద, అంటే యుధిష్ఠిర మహారాజ్ ఏమంటారంటే నాకు తెలిసినంత వరకు అన్నిటిలోకి ఇది పెద్ద వింత అని చెప్తారు. ఇక్కడ యుధుడు అదే అంటాడు, డూ యూ థింక్ యూనో, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అనుకుంటావా, నువ్వు ఎవరిని కాపాడలేవు అని చెప్పి తర్వాత చాలా స్ట్రాంగ్ గా చెప్తారండి. దట్ ఈస్ లైక్ ఇట్స్ ఎ బిగ్ థింగ్, ఐ విల్ నాట్ గో డీప్ ఇన్ టు దాట్. సో విదురుడు మొత్తం యుధిష్ఠిరుణ్ణి, అదే ధృతరాష్ట్రుని నంగా అంటే నేకెడ్, అంటే మొత్తము నీ పరిస్థితి ఇది అని చూపిస్తాడు అనమాట. నువ్వు బతికేస్తా అనుకుంటున్నావా, ఆల్రెడీ నీ మొహం చూడు ముసలిదైపోయింది, నీ గొంతు మొత్తము కపం పట్టేసింది, నువ్వు ఊపిరి పీల్చుకుంటే సౌండ్ వస్తుంది, అని వెన్నాళ్ళు బతికేస్తావు. తర్వాత ఏమంటారంటే నీకు అసలు సిగ్గు లేదు అంటారనమాట, జస్ట్ సి అంటారనమాట. ఏమంటారంటే చూడండి, జీవికి బతకాలని ఎంత ఆశ ఉందో చూడండి, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. కుక్కలాగా బతుకుతున్నావు అంటారనమాట, కుక్క అని పదం వాడతారు. ఒక కుక్కలాగా నువ్వు బతుకుతున్నావు ఎక్కడ, పాండవుల దగ్గర. నీకు అసలు సిగ్గుందా, అసలు నీ ఒంట్లో చీముందా అని అంటాడు అనమాట. ఎవరినైతే చంపాలనుకున్నావో, ఎవరినైతే ఎవడైతే నీ 100 పుత్రుల్ని చంపాడో, మరియు ఎవరినైతే నువ్వు దొంగచాటుగా చంపాలనుకున్నావో, ఆ వ్యక్తి పోసిన ఎంగిలి మెతుకులు తింటున్న కుక్కవిని ఇవ్వు అంటాడు అనమాట. అంటే ఎవరిని ఉద్దేశం చెప్తున్నాడు? భీముడిని ఉద్దేశం చెప్తున్నాడు. చూడండి, కౌరవుల్లో 100 మందిని ఎవరు చంపారు? భీముడు చంపుతాడు. అందుకే ధృతరాష్ట్రుడికి భీముడు అంటే కోపం. భీముడికి 1000 ఏనుగులు బలం ఉంటుంది, అండ్ ధృతరాష్ట్రుడికి కూడా 1000 ఏనుగులు బలం ఉంటుంది అనమాట. అంటే బలం పరంగా చూస్తే ధృతరాష్ట్రుడు కూడా బలవంతుడే. కాబట్టి ధృతరాష్ట్రుడికి కోపం, భీముడిని ఏదో విధంగా భీముడి మీద కసి తీర్చుకోవాలి, నా 100 పుత్రుని చంపాడు అని చెప్పి. అయితే యుద్ధం అయిపోతుంది. యుధిష్ఠిర మహారాజు పుణ్యాత్ముడు ధర్మాత్ముడు కాబట్టి తన పెద్దనాన్నగారైన ధృతరాష్ట్రుడిని గాంధారిని వాళ్ళని సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకుంటాడు అనమాట. ఎందుకంటే సాధు మేము చెప్పుకున్నాం కదా, సాధువులు అనేవాళ్ళు తమకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోతారు, తమకు జరిగిన కీడుని మర్చిపోతారు, తమ వేరే వాళ్ళకి మేలు చేస్తారు అనమాట. కాబట్టి వాళ్ళని సొంత తల్లిదండ్రులు చూసుకుంటారు. అయినా సరే ధృతరాష్ట్రుడికి భీముడి మీద కసి కోపం. అతడు ఏం చేస్తాడు, ప్లాన్ వేస్తాడు అనమాట. ఏమని ప్లాన్ వేస్తాడు? భీముడిని రామగా పిలిచి కౌగులించుకున్నట్లు యాక్టింగ్ చేసి భీముడిని నా యొక్క భుజాలతో నొక్కేస్తాను, నొక్కి చంపేస్తాను అని చెప్పి. అతనికి ఒక వరం కూడా ఉంటుంది. దాని భాగంగా భీముడిని రానాయన అంటాడు అనమాట. కానీ కృష్ణుడు తెలుసు కదా, కృష్ణుడు ఎక్స్పర్ట్. అలాంటి అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు భగవంతుడు. భక్తుల్ని ఎప్పుడు కాపాడగలనా అని భగవంతుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి భీముడి బదులు భీముడి యొక్క విగ్రహాన్ని అయితే పెడతారు, ఇనుప విగ్రహాన్ని, రాయి విగ్రహాన్ని. ధృతరాష్ట్రుడు నొక్కేస్తాడు అనమాట, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంత శక్తి ధృతరాష్ట్రుడికి. సో ఆ విషయం అంటే అందరికి తెలిసిపోతుంది ధృతరాష్ట్రుడు భీముడు చంపాలని ప్రయత్నించాడని చెప్పి. అయినా సరే పాండవులు గొప్పవాళ్ళు కాబట్టి ధృతరాష్ట్రుడిని తల్లిదండ్రులాగా చూసుకొని రాజుకి ఇచ్చినంత గౌరవాన్ని ఇస్తారు. కానీ ధృతరాష్ట్రుడు సిగ్గుండాలి కదా, అరే నేను వీళ్ళని చంపాలనుకున్నాను, అయినా సరే వీళ్ళని క్షమించి నాకు తండ్రిలా చూసుకుంటున్నారు, ఏ మొహంతో నేను అక్కడ ఉండగలను అసలు నేను, అదే అంటాడు అనమాట విదురుడు. నీకు అసలు నీ కొడుకులను చంపిన వాడిని నువ్వు చంపాలనుకున్నవాడు, అటువంటి వాడు ఆశ్రయంలో ఉండి అటువంటి వాడు వేరేసిన ఎంగిలి బతుకు తింటున్న కుక్కవని ఇవ్వని చెప్పి, ఇటువంటి బతుకు బతకడం కన్నా చావడం బెటర్ కదా అని చెప్పి విదురుడు ధృతరాష్ట్రుని చాలా చాలా తీవ్రమైన పదజాలంతో దూషిస్తాడు అనమాట. దూషించి చెప్తాడు, చూడు నిజమైన ధీరుడు, ధీర నిజమైన ధీరుడు అంటే ఎవరు? అతడు ఈ యొక్క ధీర అంటే యాక్చువల్ గా సెన్స్ కంట్రోల్డ్. ధీర అనే పదానికి ఎవరు అర్హులు తెలుసా? పరమశివుడు. శివుడిని ధీర అంటారు అనమాట. ఎందుకంటే శివ ఇస్ హైలీ సెన్స్ కంట్రోల్డ్. ఓకే, గోస్వామి కూడా అంటారు అనమాట. ధీర అంటే సినిమా టైటిల్స్ కాదు, ఇట్స్ ధీర మీన్స్ సెన్స్ కంట్రోల్డ్. సో విదురుడు చెప్తాడు, ఏమని చెప్తారంటే, చూడండి ఒక ధీరుడిలా బతకండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు విడిచిపెట్టేయండి, విడిచిపెట్టి పదండి హిమాలయాల వైపు, ఉత్తరం వైపు పదండి. అది భగవంతుని మీద ఆశ్రయించి ఆశ్రయం తీసుకొని బతకండి, భగవంతుని మీద ఆశ్రయం తీసుకొని ప్రాణాలు విడిచిపెట్టండి అని చెప్పి. అంటే వానప్రస్థలు అవ్వమని చెప్పి చెప్తున్నారు ఎవరిని? ధృతరాష్ట్రుడిని, గాంధారిని. సో ఆ విధంగా చెప్పేసరికి ధృతరాష్ట్రుడికి నిజంగా ది రియలీ గట్ షేకెన్ అప్. అండ్ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు యాక్చువల్గా చెప్పాలంటే, ఆయన స్వీకరిస్తాడు విదురుడిని యొక్క మాటలు స్వీకరించి. అతడు రాత్రికి రాత్రే ఎవరికి చెప్పి పెట్టకుండానా అతడు రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయి అడవులకు వెళ్తాడు అనమాట. గాంధారి కూడా తన భర్తని ఫాలో అవుతుంది. తర్వాత ఏమవుతుంది అన్నది మనము రేపు చూస్తాము. సో టుడే వి సా ఎసెన్షియల్లీ విదురుడి యొక్క చరిత్ర చూసాము. తర్వాత విదురుని స్వీకరించిన ఎలా స్వీకరించారు, తర్వాత మనం ఏం చూస్తామంటే సాధువులు అనేవాళ్ళు ఎలా బతకాలి, వానప్రస్థులైనా సరే, గృహస్థులైనా సరే, సన్యాసులైనా సరే, కృష్ణుడు మనల్ని పోషిస్తున్నాడు అనే భావంతో మనం బతకాలి. సన్యాసులకి, గృహస్థులకి, వానప్రస్థులకి బతకడం, సన్యాసులకి, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి కొంచెం సులభం, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమి ఉండదు కాబట్టి. కానీ గృహస్థులు కూడా ఈ భావాన్ని ఏర్పరచుకోవాలి. తర్వాత మనం ఏం చూస్తాము, విద్యుడి విషయంలో యుధిష్ఠిర మహారాజు చెప్తారు, తీర్థి కుర్వంతి తీర్థాన్ని అంటే పుణ్యక్షేత్రాలను కూడా పావనం చేసే గొప్పవాళ్ళు మీరు అని చెప్పి చెప్తారు అనమాట. మనం చూసాం ఎలాగ శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ శ్లోకం వర్తిస్తుంది. శ్రీల ప్రభుపాదులు ఎక్కడ పాదం పెడితే అది బృందావనం అయింది అని చెప్పి. తర్వాత యుధిష్ఠిర మహారాజు అడుగుతారు పాండవుల గురించి, అదే కృష్ణుడి గురించి. దానికి విదురుడు కృష్ణుడి గురించి చెప్పడు, కృష్ణుడి యొక్క తను తిరోభావ లీల చెప్పడు అనమాట. ఎందుకు చెప్పడంటే అవసరమైన విషయం చెప్ప, అది నిజమైనా సరే అవసరమైన విషయం చెప్పకూడదు కాబట్టి. దాని నుంచి మనం నేర్చుకున్నాం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా సరే ఈ నేను చెప్పిన మాట ద్వారా ఎదుటి వ్యక్తికి కృష్ణుడి పట్ల ప్రేమ పెరుగుతుందా, కృష్ణుడు దగ్గర అవుతున్నాడా అన్నది మనం చూసుకోవాలి అంతే. అంతేగాని కృష్ణుడు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళకి కృష్ణుడి పట్ల శ్రద్ధని తగ్గించే విషయాలు మనము మాట్లాడకూడదు, రైట్. తర్వాత విదురుడు చెప్పడం మొదలెడతారు. తర్వాత విదురుడు ధృతరాష్ట్రుడికి ఉద్ధరించడానికి వస్తారు. అక్కడ మనం చూస్తాం విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్ధరించడానికి ఎందుకు వచ్చాడు అంటే ధృతరాష్ట్రుడు తన అన్నయ్య అనే వ్యామోహంతో వచ్చాడా, కాదు. ఏంటి, ధృతరాష్ట్రుడికి విదురు మీద ఇంకా ఆత్మీయత మిగిలింది కాబట్టి ఆ ఆత్మీయతను ఉపయోగించుకొని ధృతరాష్ట్రుడిని కృష్ణుడు యొక్క కృష్ణుడు చెంతగా చేర్చాలని చెప్పి విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. తర్వాత ధృతరాష్ట్రుడిని స్ట్రాంగ్ ప్రీచింగ్ కొంచెము గట్టిగానే మందలిస్తూ ధృతరాష్ట్రుడికి జ్ఞానోదయం కలిగేలా చేస్తాడు అన్నమాట. అక్కడ వరకు మనం చర్చించుకున్నాము, మిగతాది మనము రేపు చర్చించుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.